स्वप्ने प्रतीयमानानि रूपाणि यथा तथा अयं व्यर्थो बाह्यः कोऽपि न भवति. ముందు ప్రథమంగా గురుదేవులు ఉపదేశించేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది అనుష్ఠాన మంత్రం. ఆ తర్వాత ఒక్కొక్కటి చెప్తూ ఉంటే హంసగాయత్రి చెప్పిన హంస ఏది సూచన మంత్రం చెప్పిన ఇవన్నీ ఒక్కొక్కటి రూపధారణ కల్పిస్తాయన్నమాట. ఎలా చెప్పిస్తాయంటే కల్పితమైనటువంటి ఈ దేహభావన వదులుకొని ఉన్నటువంటి స్వచ్ఛమైన సత్యభావనని మనం అనుభవిస్తాం అన్నమాట. తద్రూపాన్ని మనం పొందుతాం. పొందగా దాన్ని ఏమంటారంటే రహస్యత్రయం అంటారు దాన్ని. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మనం అనుకున్నది రహస్యత్రయం అంటారు. ఇప్పుడు ఇలా ఉన్నంతసేపు ఏమనుకున్నాం, అమ్మో ఓపెన్ చేస్తే ఉంది ఏమీ లేదు. అందుకనే కావాలి సాధన రహస్యంగా ఉండాలన్న. అందుకే సాధన ఎప్పుడైతే 10 మందికి తెలుస్తోందో మనకి కావలసింది పరమాత్మతత్వం కాదు రహస్యం. మన సాధన రహస్యంగా ఉండాలి. నేనేం చేస్తున్నానో అందరికి ఏం పనండి? అందరికీ నేను అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు ఒరిగేదేంటి? అక్కడి నుంచి అబ్బబ్బో ఓహోహో మౌనమట ఉపవాసమట లేకపోతే కూర్చుంటే ఇన్ని గంటలట లేకపోతే అదట్ట ఇదట్ట ఎవరైనా మన ఒళ్ళో ఏమైనా పోసేవాళ్ళు ఉన్నారు. పోస్తే మనకేమైనా అది భిన్నమే కానీ అభిన్నమవుతుందా? నా గురుదేవులు ఎవరు గురుదేవులు? ఎవరు ఆశ్రయించిన ప్రభు వారికి సొంతం. వారిచ్చినటువంటి అనుజ్ఞ, వారిచ్చినటువంటి ఆజ్ఞ, వారిచ్చినటువంటి అనుగ్రహము, వారు వర్షింపజేసేటువంటి ఆశీర్వచన కిరణాలు అందరిపై వర్షింపజేస్తూ ఈ భూమికే వర్షం కావాలి అన్నటువంటిది ఉన్నప్పుడు మనపై అనుగ్రహ వర్షం ఆశీర్వాద వర్షం కురిపిస్తుంటే మనకి మాత్రం లోటేటి కనిపించని మొక్కలు మొలవనే మొలుస్తున్నాయి, కనిపించని ఫలితాలు మనకి మనసుకు అందనే అందుతున్నాయి. ఈ తినేటువంటి ఆహార పదార్థాలైతే ప్రొద్దు తింటే మధ్యాహ్నానికి ఏమండి ప్రొద్దుటే ఒకటి పెట్రోల్ లాగా పోసుకుంటారు, కాఫీయో టీయో ఏమండి. కారు కదలాలంటే ఆయన ఉందా లేదా చూస్తారు కదా డ్రైవర్. అలాగే మనకు కూడా లేవగానే కాస్త ప్రార్థనకి వెళ్ళాలో లేకపోతే అటు చేయాలో ఇటు చేయాలో పని ఉందంటే కాస్త వేడిగా ఏదైనా ఇంత ఇస్తే దాంతో మొదలవుతుంది. తర్వాత దానికి కొంచెం శాలెడ్ పెడతాం. ఏది ఏ ఉపమానము, ఏ ఉపేంద్రుడు, ఏ దామోదరుడు, లేకపోతే ఏ ఇందిరానాథుడు, ఇడ్లీ అనమాట. ఉపేంద్ర అంటే ఉపమా అనమాట. కాశీ విశ్వేశ్వరుడు కాఫీ అనమాట. ఏమండి ఇలాంటివన్నీ పాపం వెళుతూ ఉంటే అక్కడికి మనిషి అమ్మయ్యా బాగుంది యాగం అంటే ఏం తినకూడదంటే కొంచెం లోపల చుమ్మా దౌడితే హే కడుపులో ఎలకలు పరిగెత్తినండు అమ్మయ్య యాగం అయిపోగానే ఇంకా తినొచ్చు. మాకు కూడా నవరాత్రులు చిన్నప్పుడు ఇక్కడే చెప్తా నవరాత్రులు జరుగుతుంటే మాకు ఏం దీక్షలు అవి పెద్ద ఉండేవి కాదు. దీక్ష కూడా గురుదేవులే ఇస్తే దీక్ష కాదండి. ముందర మన ప్రయత్నం మనం చేస్తే అది ఆనందంగా చెప్పుకోవచ్చు. తర్వాత మహాత్ములు చెప్పినట్టు చేస్తే చెప్పినట్టు చేయకుండా ఎట్ట ఉంటాం, తప్పకుండా చేసి తీరాలి అది. కానీ మనంతట మనం చేసేది ఉంది సార్, అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే అబ్బా గురుదేవులు ఇందులో చేరి ఎంత చేయించుకున్నారు, అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నామే. ఎక్కడో నవరాత్రులు జరుగుతుంటే, ఎవరింట్లోనో నవరాత్రులు జరుగుతుంటే మళ్ళా ఈ నవరాత్రి కార్యక్రమం సాయంత్రం అంటే ఈ ఉపన్యాస స్వామివారి బోధామృతం అందులోది, అలాగే మళ్ళా స్వామివారి పూజా కైంకర్యం, అలాగే మధ్యలో హారతి, ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు, ఆ తర్వాత మా మంత్రపుష్పము దర్బారు, ఇవన్నీ పూర్తయిన తర్వాత స్వామివారు మహానివేదన చేసి అప్పుడు ఆ మూలో ఈ మూలో ఎక్కడో వడ్డలు కూడా చేసేవాళ్ళం మేమందరం. సోమరితనం ఎప్పుడు పనికిరాదుగా, అజ్ఞానం. గురుదేవులు చెప్పారు కదా అందుని ఎప్పుడు దాక్కుని ఎక్కడెక్కడికో పారిపోయే ఇది ఎప్పుడు లేదు. బెడ్ వేసుకునే పని ఎప్పుడు లేదు. అది ముందు వస్తుంది, ఎలాగో వస్తుంది. వయసు వచ్చిన తర్వాత రాకుండా ఏం చేస్తుందిలేండి దాని ఉపదేశం. ఎంతసేపు పడుకున్నా పడుకోబెడుతుంది. అది పరిగెత్తుకుని చేస్తూ ఉంటే అందులోకి వడ్డం చేసేవాళ్ళం కానీ మనసు ఎక్కడుండేదంటే స్వామివారు మహానివేదన చేసుకున్నారా, స్వామివారు నివేదన చేసుకున్నారో లేదో అని వెంటనే ఎవరునో కొంచెం ఆ వెంకటరత్నం గారును ఆ గురువు గారును లేకపోతే మా అందరూ ఉంటూ ఉండాలి. ఇప్పుడంటే మా గురు సోదరులని దీర్ఘత్వంగా చెప్పగలుగుతున్నాం కానీ అప్పుడు మరి ప్రపంచంలో ఉన్నాం కదా కాస్త వాతావరణానికి. ఏమండి తాతయ్య గారు, ఏ బళ్ళారి శాస్త్రి గారు, లేకపోతే మా ఇంకో తాతయ్య ఉన్నాడు అసలు తాతయ్య శాస్త్రిరావు తాతయ్య గారు, ఆయన కూడా స్వామివారితో నివేదన చేసుకునేవారు. ఇంకొక ఆయన ఉండేవాడు ఇంత ఇంత బిందె నీళ్లు తాగేవాడు, భోజనం కూడా అలాగే చేసేవాడు ఆయన. ఎవరు? రాంపండు. రాంపండు అని రాజమండ్రి ఆయన ఉంటుండేవారు. ఆయన కూడా అమ్మవారు ఎదురుండే స్వామివారు నివేదన చేసుకుంటుంటే అటుపక్క ఇటుపక్క వాళ్ళు ఉంటూ ఆ తత్వాన్ని చక్కగా వాళ్ళు రిపీటింగ్ తత్వాన్ని విచారణ చేసుకుంటూ అప్పుడు ఆ మహాప్రసాదాన్ని తీసుకునేవారు అన్నమాట. తీసుకుని అది బయటికి అంటే మీరేంటండి, మీరేమో ప్రసాదం కోసం ఎదురు చూస్తానంటున్నారు, లోపల ఎలా కూర్చున్నారు మీకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఆ వెతకటంలోనే అలాంటివి కంటపడుతూ ఉండేవి అప్పుడప్పుడు. అలా వెతుకుతుంటే అలా అప్పుడప్పుడు ఆ వెతకటంలో మరి భగవంతుని మాత్రం వదిలిపెడతాడా? వెతుకుతూ ఉంటే వెలుగు కనిపిస్తుందా అండి? మనకు కావలసింది కనిపిస్తుంది, వెతుక్కోవాలి. మరి ఆ వెతుక్కోవడం కోసం స్వతంత్రించాలి మనది కాబట్టి. స్వతంత్రిస్తే అలా 2-3 సార్లు గబుక్కునా దర్శనమైంది స్వామివారికి. మధ్యలో ఉగ్రం వచ్చేది పూజ మధ్యలో. అమ్మో నేనైతే వెనక గదిలో ఎందుకో ఏదో పని సర్దుదాను వెళ్ళాను, కబురు చెబుదాను వెళ్ళాను. అమ్మో చూసా ఒక్కసారిగా స్వామి అని ఊ అని వచ్చారు బయటికి. వచ్చేసరికి అందరూ ఏ పక్కకి ఏ మూలకి ఆ మూల అలా నక్కి మేము కాళీమత 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 ఇంతే. ఇంకా ఒకసారి కేకలేసి అందరి పరిస్థితి మానసిక స్థితి ఎలా ఉందో చూసి ఒకసారి. అది కనుక ఏమరపాటుగా కొంచెం ఏమరపాటుగా ఉన్నా కొబ్బరికాయ మీద పడిపోతుంది. అలా పడిన విషయాల్లోనే భోగిరాజమ్మ గారు ఇంట్లో మా గురు సోదరులైనటువంటి విజయేశ్వరానంద ప్రసాద్ గారికి ఆ కొబ్బరికాయ పడటం అద్దం మీద పడింది. అద్దం మీద పడి అద్దం బద్దలయ్యి అద్దం వచ్చి ఈయన కాలికి గుచ్చుకుంది. ఏమండి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారు వారికి ఉపచార పూర్వకంగా ఇంకా ఎంత బతిమాలుకున్నారు? ఆయనకేమవలా, ఆ కర్మ ఏదో ఉంది, ఆ కాలు పోవాలో ఇంకేదో అవ్వాలి దాన్ని అలా ఆ విధంగా. అందుకని అదృష్టమే ఉందండి, అబ్బా దెబ్బ పడితే గురుదేవుడి చేతిలోంచే పడాలండి, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎంత తీయనిదండి, ఎంత అనుగ్రహపూరితమైనదండి. ఇప్పుడు తల్లిదండ్రులతోనే దెబ్బలు తింటలే, మా నాన్నగారితో నేను దెబ్బలు కూడా తిన్నా. మా నాన్నగారు వాయిస్తే కంసీకర్రే, మా అమ్మ మాత్రం తెలియకుండా పిక్క పాయసాలు పెడుతుండేది. నేను ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా తిన్నానండి ఇవన్నీ. అందుకని ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దల దగ్గర మనం వారి దగ్గర అనుగ్రహము పొందాలి, ఆగ్రహాన్ని కూడా అనుభవించాలండి. అనుభవిస్తే అప్పుడు మనకి ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ ఎలా ఉండాలో తెలుస్తుందండి. లేకపోతే ఉండలేం పిచ్చివాళ్ళు, మనకేం తెలుస్తుంది ఎలా ఉండాలో. అందుకని ఇక్కడ ఏమై ఉన్నది, ఇక్కడ బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వం ఏమైంది? ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ చూస్తూ అప్పుడు ఎక్కడో చిన్న మెతుకు దొరికేది మాకు ఆ మహాప్రసాదం, సుప్రసాదం. గురు సుప్రసాదంబు గొనకున్న కలుగునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు దొరికేది. అప్పుడు అది నోట్లో వేసుకోగానే అప్పుడు ఇక మొదలు పెట్టేవాళ్ళం రంజాన్ లాగా. ప్రసాదం నోట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రికి 12 లోపల మన ఇష్టం అండి. ఇక మిగిలినవన్నీ సీతాఫలాలు ఇస్తే గుండుగోలు సీతాఫలాలు బాగా అమ్మొచ్చాయి అప్పట్లో. సీతాఫలాలు ఎవరో కొందెచ్చేవాళ్ళు మావాడు. ఇక దాంతో సీతాఫలాలే వెళ్ళాయో, త్యాగలే వెళ్ళాయో, ఇక్కడున్న మహాప్రసాదమే వెళ్ళేదో. చిన్న కొంకలం కదండి, అప్పుడు జీళ్ళు మీ పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయి జీళ్ళు. ఇంకోటి అండి తాటిచాప, తాడిచాప. హై స్కూల్కి వెళ్తుంటే ఆ ముళ్ళకు గుచ్చి పెడతారు అక్కడ. అప్పుడు 5 పైసలకి ఓటు వచ్చేది ఇంతలావుగా. దాన్ని పొర తీయించుకొని ఒకే పాఠాలు చదువుకుంటూ ప్రైవేట్లో కూడా ఇలా అడ్డు పెట్టుకుని అంటుండేవాళ్ళు. మా మాస్టర్ అడ్డు తిరిగి ఇలా అనుకుంటూ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, ఎరా సోషల్ స్టడీస్ అయిపోయిందా పూర్తి లేదా, అయ్యా చదువుతున్నామండి అను. అది ఒక్కటైనా తాటిసాపే కాదండి, ఏంటి మా బాక్సుల్లో ఆయన గారికి మాస్టర్ గారికి కనిపించేది క్యాంప్స్ బాక్స్ అంటారు, క్యాంపస్ క్యాంపస్ బాక్స్. చదువుకుని చాలా నాళ్ళు అయిపోయింది కదా, క్యాంపస్ బాక్స్. ఆయనకి మాత్రం పైన కనిపించేది క్యాంపస్ బాక్స్, లోపలవన్నీ సంచులో వేసేసుకుని అందులో చింతపండు పచ్చడి పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. మరి చదవండి, చింతపండు పచ్చడి పట్టుకెళ్ళి మరి రాత్రులు నిద్ర వస్తుంది కదా చదువుకుంటూ ఉంటే. అందరూ ఆ క్యాంపస్ బాక్స్ రౌండ్ తిరిగేది అన్నమాట మాకు లాంతర్ మధ్యలో. అక్కడ మాకు కరెంట్ లేదు మా మాస్టర్ ఇంట్లో, రామూర్తి మాస్టర్ ఇంట్లో. అయితే మా రామూర్తి మాస్టర్ ఊరికి వెళ్ళారు అనుకోండి, మాకేం సెలవు ఇచ్చేవారు అనుకున్నారు. ఆ సుబ్రహ్మణ్య మాస్టర్ రెడ్డి పంపించేవాడు ఆయన, సెలవు మాత్రం లేదండి. వాళ్ళు ఊరికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఇంకో మాస్టర్ దగ్గరికి పంపిస్తుండేవారు. వీళ్ళందరూ బాబుజీ భక్తులే, మళ్ళా వచ్చి అమ్మ నేను వస్తాను నాకు దర్శనం ఇప్పించవా అంటుండేవారు. అంటే స్వామి వారితో అలాగే అంతతనము ఉండేది. బాబు మరే మా మాస్టర్ వచ్చారండి, రామూర్తి మాస్టర్ బాబు పెద్దబ్బాయి, అప్పట్లో పెద్దబ్బాయి అని పిలుచుకునేదాన్ని ఆ చిన్నప్పుడు. పెద్దబ్బాయి మరే మాస్టర్ దర్శనం ఇవ్వాలంట, వచ్చారా అమ్మా సరే రమ్మనమ్మా దానికి ఏముంది అంటుండారు బాబు పిచ్చిన ఆయన. వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ లో వాళ్ళ అమ్మగారు చీకటమని ఉండేదట, రామూర్తి మాస్టర్ తల్లి చీకటమడి, ఆ చీకటమడి, ఆ చీకటమడితో స్వామివారు ఎన్నిసార్లు చెప్తుండేవారు. ఇప్పుడు అంత పక్షులైపోయారు వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ పక్షులైపోయి ఇలా 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 సిటీస్కి వెళ్ళిపోయి ఇంకో ఊళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ. మరి ఇళ్ళు కూడా మారిపోయింది మొన్న చూస్తే అలా. కానీ మరి మన జరిగిపోయినటువంటి జీవితం ఉన్నదే ఒక్కొక్క అంశం మనం ఒక్కసారి తరచి చూసుకుని వెనక్కి వెళితే ఎంత పరమాత్మ తత్వంతో ఇమిడి ఉన్నదో భగవద్ అనుగ్రహం. నేను గురుదేవులు బాబుజీ మహారాజ్ అంటున్నాను, కానీ అందరికీ ఏదో ఒక భగవశక్తి ఆధారభూతమయ్యే ఉంది, కాని ఎవరి జీవితం వారు సొంతంగా గడుపుకున్నది ఎక్కడా లేదు. తెలుసుకున్న వాడికి ఆనంద ప్రాప్తి కలుగుతోంది, తెలియనటువంటి వారికి కేవలం ఆ కప్పు కాఫీను ఆ గ్లాసుడు మధ్యన ఆ పెట్టుకున్న అన్నం అవే గుర్తులుంటాయి. అదే మహాత్ముల అనుగ్రహం ఉంటే వారితో పాటు మేళవించి అనుభవాన్ని పొందగలుగుతున్నాం. అప్పుడు అక్కడ ఇక స్వామివారి దగ్గర అప్పుడు అందరం కలిసి ఆఖరి పంక్తి కూడా ఉండేది. ఎవరంటే పెద్దలందరూ కూర్చునేవాళ్ళు, మా అమ్మ మరి మా గురు సోదరులు అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చేవారు ఆఖరి పంక్తికి. వారు కూడా తిన్న తర్వాత అప్పుడు మేము కూర్చుని భోంచేస్తే అప్పుడు స్వామివారికి వేసుకున్నవన్నీ మళ్ళా మాకు వచ్చాయి అన్నమాట. స్వామివారికి వడ్డం చేసినవన్నీ మళ్ళా మాకు ఏది ఎక్కువ వచ్చేవి, ఒకవేళ పదార్థాలు అయిపోతే అయిపోను అయిపోయేవి, కానీ ఆనందప్రాప్తి కలిగింది, ఆనందప్రాప్తి కలిగింది. మరి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా? ఈ కనిపించే జగత్తు కేవలము దేనితో కూడి ఉన్నది? మూల అభావం ఇదం జ్ఞాతం శరీరం నాస్తి కేవలం. ఈ శరీరానికి ఇప్పుడు ఎన్ని రకాల మార్పు వచ్చినది? మనం మృత్యువుని గురించే అనుకుంటున్నాం మనం. ఏమిటి? కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి. అవును, ఉంది కదా భగవద్గీత శ్లోకంలో మనకున్నటువంటి అవస్థలు ఏది, ఇవన్నీ కూడా ఈ అవస్థలు మళ్ళా మళ్ళా రావట్లే. బాల్యం పోయింది, కౌమారం పోయింది, అదేది యవ్వనం పోయింది, ఇప్పుడు వార్ధక్యం వస్తోంది వచ్చింది. తథా దేహాంతర ప్రాప్తి, ఆ విధంగానే దేహాంతర ప్రాప్తి అంటే శరీరం పోతుంది కూడా. కాని జ్ఞానైనటువంటి వాడు తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న మోహియతి. ధీరుడైనటువంటి వాడు ఆ విషయంలో మోహింపబడాడు. దగ్గరగా అర్థం చెప్తే మీకు అర్థమవుతుంది. మోహియతి అంటే మోహము ఉండదు ఈ శరీరం మీద, ఈ జీవితం మీద. ఎందుకని? పుట్టడం ఎలా జరిగిందో, ఇంతవరకు ఎన్ని అవస్థలు జరిగిపోయినాయో, ఇంకా జరిగిపోయేది కూడా అందులో భాగమే, కాని దానికి భిన్నం కాదు కదా. మనం ఎందులోని వాళ్ళము, ఎప్పుడు మారకుండా ఎలా ఉన్నది, మారినటువంటిదే తానై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరైతే గుర్తిస్తున్నామో ఈ మార్పు చేర్పులకి బాధపడాల్సిన అవసరం లేదు. జగత్తులో ఉన్నాం గనక ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. దీనికోసం ఎన్ని రోజులు ఏడుస్తాం గనక, ఏడిస్తే ఏడుపే మిగులుతుంది. ఏడవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మన జీవితం వచ్చింది ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఆనందంగా బ్రతకడానికి వచ్చింది, కానీ ప్రతి విషయాన్ని అందుకని ఈజీ టేక్ ఏంటి టేక్ ఇట్ ఈజీ, తేలిక తీసుకోవాలి ప్రతి విషయాన్ని, టేక్ ఇట్ ఈజీ. అప్పుడు మనకి బాధ ఉండదు. ప్రతిదాన్ని లోతుకు తీసుకువెళ్ళిపోయి కావలసిన పరమాత్మ తత్వాన్ని పక్కన పెట్టేసి అంత శాశ్వతమైనటువంటిది నువ్వు అనేటువంటి అసలు తత్వాన్ని గుర్తించకుండా ఈ రాకడా పోకడతో ఉన్నటువంటి ఈ మాటలు, ఈ సందర్భాలు, ఈ లోకాభి రామాయణంలో మనసుని బాగా రంగరించి వాటితో మనం ఏడవాలి అనుకుంటే ఏడుపు కూడా సరిగ్గా సాధించలేకుండా ఉన్నాం. ఎంతసేపు ఏడుస్తున్నామండి? ఎంతసేపు ఏడవగలం? పోయిన వారి గురించి ఏడుస్తూ ఉంటారట మా నాన్నగారు చెప్పేవారు పూర్వం. అలాగే గురుదేవులు కూడా ఎప్పుడు చెప్తుండేవారు అహర్నిశలు. ఎలాంటి ఏడుపు అంటే ఇప్పుడైతే మారిపోయింది కాలమానం ప్రకారం, ఏడ్చే వాళ్ళు కూడా అద్దె పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సొంత వాళ్ళకి ఏడుపు రావట్లేదు. ఎందుకు ఏడవాలి అంటే మరి పోయినప్పుడు ఏడవాలి కాబట్టి కొంచెం నలుగురిని ఫోన్ చేస్తే రండి అని ముందు బుక్ చేసుకుంటే ఇంట్లో మోసరాళ్ళు పోతారంటే ఉందండి, సిటీస్ లో ఉంది ఇప్పుడు. మొన్న అక్కడ గుంటూరు దగ్గర కూడా జరిగిందట ఆ మధ్య. ఏమో ఫోన్ చేస్తాం కొంచెం, మా అమ్మగారు పోయినప్పుడు వచ్చి కొంచెం మీరు ఏడవండి, దానికి ఉంది మళ్ళా దానికి కూడా. ఏది ఇప్పుడు ఉంది కదా అది ప్యాకేజ్, దానికి కూడా ప్యాకేజ్ ఉంది, ఏడ్చే ప్యాకేజ్. వాళ్ళు వస్తారు ఏడుస్తారు, సొంత వాళ్ళకంటే ఎక్కువ ఏడుస్తారటండి. ఆపకుండా ఏడవగలరట వాళ్ళు, ఆపకుండా ఏడవగలరటండి. ఇందుకే వాళ్ళు ఏడుపు దేనికి, వీళ్ళ తర్వాత ఇచ్చే ప్యాకేజ్కి, ఆ తర్వాత ఇచ్చే ప్యాకేజ్కి. పాపం ఇంత కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నారని కొత్త వాళ్ళు ఎవరో వచ్చి చూశారట. అయ్యో పాపం ఊరుకో పెడదామంటే వీళ్ళెవరు అంటే ఎవరూ ఎవరో చెప్పలేదంట. అసలు కూతురు ఎవరు, కాళ్ళు ఎవరు, ఎవరెక్కడున్నారు అని లోపలికి వెళ్తే వాళ్ళు శుభ్రంగా టిఫిన్లు కాఫీలు నొక్కేస్తున్నారంట లోపల. ఏమండి మన ప్రేమలు ఎంతవరకు ఉంటాయండి, ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు ఏడవగలుగుతాం పోని. అందుకని ఏడుపయోగం కానే కాదు, నువ్వు విచారణ కోసం తెలుసుకోలేకపోతున్నానే, గుర్తించలేకపోతున్నానే పట్టుదలతో సాధించాలి తప్ప. వైరాగ్యమేవ అభయం, వైరాగ్యం చేతనే సాధించాలి ప్రతి విషయం. అందుకని ఇక్కడ కూడా ఈ శరీరము నాస్తి కేవలం. ఎప్పుడూ ఏ మాట కామాటే మాట్లాడుకుని ఇక్కడి నుంచి వెళ్ళగానే శరీరం గురించి, అందచందాల గురించి మనం దాచుకుంటూ ఉంటే నాస్తి కేవలం అంటే ఏం సరిపోతుందండి? అందుకు నా వస్తే నాస్తి కేవలం వదిలిపెట్టలే. మూల అభావం, మూలాభావం ఇదం జ్ఞాతం. మూల అంటే మూలమైనటువంటిది, అది భావరహితమైనటువంటిది. అంటే నువ్వెంత భావన చేసినా అది అందనటువంటిది, ఆ స్వరూపమై ఉన్నటువంటిది మూలాభావం. ఇదం జ్ఞాతం, ఈ విధంగా జ్ఞాతం తెలియబడింది మనకి. అప్పుడు తెలియబడగానే దాని సారాంశం ఏమిటి? శరీరం నాస్తి కేవలం. శరీరం గురించి బాధపడాల్సిన అవసరం లే. నిన్న అటు మొన్న ఎలా జరిగిందో రేపు ఎల్లుండి కూడా అలాగే జరుగుతుంది. ఇన్ని రోజులు ఎలా జరిగినాయో ఇక ముందు రోజులు కూడా అలాగే చేసుకుంటాడు. దీనికి కాకపోతే మార్పులు దేనికి వస్తాయి? దాని గురించి మనం ఆలోచించాల్సిందేంటి? ఎంతమందో మాట్లాడుకుంటారు, పాపం మాట్లాడుకొని, పాపం మాట్లాడుకొని. మనకేమిట, మన ప్రభువు మనకుండగా మనం అనుభవించాల్సింది మన దగ్గరే ఉండగా, మనదే ఉన్నటువంటి విషయం మనదే అయి మన లోపలే తాండవిస్తూ ఉండగా, ఇంకో ఏదో ఇతరమైనటువంటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరమేముంది? అందుకని భగవద్ వస్తువుని గురించి కూడా భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఆత్మ వస్తువు ఎటువంటిదంటే భగవంతుని యొక్క తత్వము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యా, ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి దోమ కుడుతుంటే మనం చూస్తాం కొంచెంసేపు ఎలా కదలకూడదన్నాం, అప్రయత్నంగా ఉంటే ఇలా అంటాం. అందులో టీవీ తీస్తున్నారంటే ఇలా అంటే బాగుండదు అందులో పడితే. అందుకని అలా చూస్తాం అనుకోండి, ఎంత సాక్షిగా చూస్తుంటాం. ఈ చిన్నది చూసినట్టే పెద్దది కూడా చూడొచ్చు. మరి మీరా తల్లి విషాన్ని ఆవిడ తీసుకుంది అంటే ఆవిడకి విషం దృష్టి ఉందా? ఏమండి ఇచ్చిన వాళ్లకు ఉన్నది విషం దృష్టి, అమ్మగారికి ఏముంది, మీరా తల్లికి ఏమున్నది? కృష్ణుని యొక్క అమృతమే తన దృష్టిలో ఉన్నది. విషికాప్యాల రాణాజీనే పేజ, విషికాప్యాల రాణాజీనే భేజ, విషికాప్యాల రాణాజీనే భేజ, పీవత్ మీరా సీరే, పీవత్ మీరా హాసీరే, పీవత్ మీరా సీరే, హాసీరే పగుంగురూరే, పగుంగురూరే, పగుంగురు బాంధ మీరా నాచి రే, పగుంగురు బాంధ మీరా నాచి, పగ గుంగురు బాంధ మీరానా చీరే పగ గుంగురు బాంధ మీరానా చీరే పగ గుంగురు రే పగ గుంగురు రే పగ గుంగురు రే లోగ కహే మీరా భైర బావరే లోగ కహే మీరా భైర బావరే లోగ కహే మీరా భైర బావరే న్యాద కహే కుల నాసిరే లోగ కహే మీరా భైర బావరే న్యాద కహే కుల నాసిరే మీరా కహే ప్రభు గిరిధర నాగర మీరా కహే ప్రభు గిరిధర నాగర మీరా కహే ప్రభు గిరిధర నాగర అవినాసిరే సహజ మిలో అవినాసిరే సహజ మిలో అవినాసిరే పగ గుంగురు రే పగ గుంగురు రే పగ గుంగురు రే పగ గుంగురు రే పగ గుంగురు బాంధ మీరా నాచిరే 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 పగ గుంగురు రే 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 పదార్థ భావన విషయ భావన ఉన్నటువంటి వాడికి ఎట్లా ఉంటుంది? బాధగానే ఉంటుంది. తాగకముందే అది చేయక ఇంజక్షన్ చూడండి, భయం వేస్తుంది మనకి. ఇంజక్షన్ ఎందుకు చేస్తున్నారు? హాస్పిటల్కి వెళ్తే మన రోగం తగ్గడానికి. కానీ ఎప్పుడైతే సూది పట్టుకున్నారో మనకి భయం. కొంతమందికి చేయించుకోక చేయించుకోక అలవాటు అయిపోతుంది. కానీ కొత్తగా చేయించుకున్నారు కొంతమంది ఉంటారు. ఇంతవరకు నేను అసలు ఈ జీవితంలో ఇంజక్షన్ చేయించుకోలేదండి అంటారు. వాడికి ఎంత భయంగా ఉంటుందో తెలుసా? మా ఇంట్లో సాయిగాడు ఉంటాడు, వాడు ఇంజక్షన్లు అందరికీ చేస్తారు తప్ప వాడికి ఇంజక్షన్ అంటే భయం. మరి చేసినంత తీపి ఉండదే, అంటే ఎదురువాడికి కదా పొడిచేది, పోయేది వాడు. ఏమండి ఒకడన్నట్ట, ఒక డాక్టర్ గారు అన్నట్ట, పాపం అందరికీ చాలా చాలా ఆపరేషన్ చేశాడట. ఈయనకి కురుపులేసింది, ఈయనకి కురుపులేసి పుండు అయింది అది. ఆ పుండుకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇంకో డాక్టర్, ఈ డాక్టర్ ఏ డాక్టర్కి ఆ డాక్టర్ చేయలేరు కదా, ఇంకో డాక్టర్ వచ్చి డాక్టర్గా ఆపరేషన్ చేస్తున్నాడు. చేస్తుంటే ఆయన అన్నట్ట, ఎన్నో ఆపరేషన్ చేశా కానీ నా పుండంత నొప్పినా ఇంకెవరికి లేదట. అంటే అబ్బా ఎంత తీపండి, ఎవరంటే వాళ్ళకి ఎంత తీపు. మరి ఇంకొకళ్ళని మాట అంటే, ఇప్పుడు ఇది పుండైంది మాట దానికన్నా గొప్పది. ఇప్పుడు ఈ పుండు బాధ నుంచి కూడా మనం బయటికి తీసుకురావచ్చు. తక్క దగ్గర తీసుకుని పిల్లలను చూడండి, ఇంజక్షన్ ఇప్పించబడు, నన్ను ఆడు చూడు, నువ్వు వాడు చూడు అని చెప్పి వాడు చాక్లెట్ ఏదో పిట్టి పిట్టి పక్కకి తల్ల తిప్పించి మనం ఏం చేస్తాం, చెయ్యి మాత్రం డాక్టర్ గారు ఇచ్చి నాన్న మరే చూడు అటు చూడు ఎంత బాగుందో, అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయింది అయిపోయింది అంటావు. వెంటనే వాడికి అసలు భయం ఉందా, ఏడుకుందా, మొత్తం మర్చిపోతాడు. ఎక్కడుందండి అది? ప్రేమతో ఆ చేసుకునేటువంటి ఆ మాటల్లో, ఆ పిలుపులో, నాన్న నాన్న అంటుంటే ఎంత బాధని మైమర్పింప చేసేది. ప్రేమ తత్వం అది, ఆ ప్రేమ స్వరూపమే. 100% రూపు దాల్చిన వాడు భగవంతుడు. తత్వ ప్రేమలన్నీ అవసరార్థ ప్రేమలు అవుతాయి, కానీ భగవంతుడి ప్రేమ అవసరం లేదు. అన్ని సమయాల్లోనూ మనకే ఆయన అవసరం, కానీ ఆయనకి మన అవసరం లేదు. అయినప్పటికీ సర్వకాల సర్వావస్థల్లో ప్రేమను చూపించి ప్రేమ అనేటువంటిది తానే అనేటువంటి అనుభవాన్ని ఇస్తాడు భగవంతుడు. అందుకని అమ్మ జగన్మాత అక్కడ విషకా ప్యాల రాణాజీనే భేజా, మరిది గారు అనేటువంటి రాణా గారు విషం కప్పును పంపించాడు, ఆయన విషం కప్పుతో పంపించాడు. ఏంతో పాటు పంపిస్తారు కదా, కానీ వెంటనే ఆవిడ రాణాజీనే భేజా, పీవత్ మీరా హాసిరే, అది తాగి హాయిగా నవ్విందట, నవ్వుతూ కృష్ణయ్య భలే భలే నువ్వు పంపించావా, నీ స్వరూపమే కదా ఇదంతా అని హాయిగా తీసేసుకుంది ఆవిడ. అండి అక్కడ కష్టం ఉందా, దుఃఖం ఉన్నదా, విషయం ఉన్నదా, కప్పులు ఏముందో మనకు అవసరం లే. మనము కాఫీ తాగినంత ఆమోదం తాగలేము. మీ గుండుగోళ్ళు ఇప్పుడు ఆమోదాలు తాగుతున్నారో లేదో, మా అమ్మ ఇప్పటికీ తాగిస్తున్నా చేత, ఆశ్రమానికి వెళ్ళినా కూడా సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటుంది, దొరకకపోతే చూస్తుంది ఏ తెల్లవారుజాము. ఇప్పుడు అంటే అనమాట ఆవిడ అజ్జా పెట్టుకుంటాను కప్పేసి కూర్చోగానే, ఇప్పుడే అమ్మా పూజ చేసుకు వచ్చేస్తా కదా, పూజ చేసుకు రాగానే తాగుతాను అంటే పాపం నాతో పాటు ఒక స్వామీజీ కూడా, మా దండి స్వామి లేరు ఆయన కూడా ఏదో మాటల్లో వచ్చింది ఆవుదం తాగుతాను. అమ్మ అయితే నేను కూడా తాగుతాను పాపం, ఆయన వచ్చి తాగారు అక్కడి నుంచి గోల, అక్కడి నుంచి ఆయన ఉన్న బసకెళ్ళి ఏమ్మా నాకు ఇంకా విరోచన అవ్వలా మీకైంది అంటున్నా. ఏమండి లోపలికి వెళ్ళినటువంటి మందు పనిచేయకుండా ఎలా ఉంటుంది, ఆ తర్వాత గబగబా నాలుగైని అమ్మ ఇంకా చాలు నాకు నీరసం వచ్చింది ఇంకా. అందుకని అది ఏమి కప్పు అనేటువంటిది కాదు, ఆనందంగా ప్రేమతో కూడి ఇచ్చినటువంటిది. అందుకని భగవన్మయంగా అయితే ఇచ్చే వ్యక్తితో మనకు మనకి ఈ వ్యక్తితో పని లేదండి. భగవన్మయాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తామో మనతో మాట్లాడే వ్యక్తితో కాని, మనతో తిరిగే వ్యక్తితో కాని, ప్రపంచంలో ఉన్న వ్యక్తితో కాని, రోడ్డున చూసే వ్యక్తితో కాని, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కాని మనకు అవసరం ఉండదు అక్కడ. ఎందుకని వ్యక్తితో పని ఏమున్నది మనకి, ఏది జరగనున్నదో అది జరగని, జరిగేది ఏదో జరగక మానదు. కానీ నీ పాదాల నుంచి మాత్రం దూరం చేయకు నాన్న. అందుకని ఆయన కులశేఖర మహారాజు వారు అంటారు, నాస్థా ధర్మే నవ సుని చెయ్యే నైవ కామోపభోగై యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాధ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. ప్రభు నాస్తా ధర్మే, నేను ధర్మమునంది ఉంటాను అని చెప్పట్ల, ఆస్థ అంటే ఉండటం, ధర్మే అంటే ధర్మమునందు నా ఆస్థ, నాస్తా ధర్మే ధర్మమునందు ఉంటానని నేను నమ్మటం లేదు, నేను అనుకోవటం లేదు. నాస్తా ధర్మే నా వసూ నిచ్చయ్యే, నాకు ఈ వసూలంటే వస్త్రాలు అవి గొప్ప గొప్పవి కావాలని కాని చెయ్యాలని కాని నేను అనుకోవటల. నైవ కామోపభోగై, కామోపభోగములు కూడా నాకు కావాలని నాకు అవసరం లే, వాటి వేపుకే పోవటల్లానే. నైవ కామోపభోగై యద్యద్ భవ్యం భవతు, హే భగవన్ ప్రభు, హే భగవత్స్వరూప, యద్యద్ భవ్యం భవతు, ఏదైతే జరగనున్నదో అది జరగని. పూర్వకర్మానురూపం అది జరిగేదేంటి, పూర్వకర్మలను అనుసరించి జీవితంలో వచ్చేటువంటివి ఏవి రాని రాగాక. పూర్వకర్మానురూపం యద్యద్భవ్యం భవతు, పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం, ఇది నేను ప్రార్థిస్తున్నానయ్యా నిన్ను, ఏతత్ ఇది ప్రార్థ్యం నిన్ను ప్రార్థిస్తున్నాను, ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం, నాకు చాలా ఇష్టపూర్వకమైనటువంటిది ఇది, నాకు చాలా ఆనందదాయకమైనటువంటిది. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి, నాకు ఇష్టమైనటువంటిది ఎన్ని జన్మలు రాని జన్మ జన్మాంతరేపి, జన్మలు వస్తే రాగాక. త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు, నీ యొక్క పాదారవిందముల యందు త్వత్పాదాంభోరుహ యుగగత, రెండున్నాయే పాదారవిందములు రెండు, యుగగత నిశ్చలా భక్తిరస్తు, ఎన్ని జన్మలు వచ్చినా భరిస్తాను కాని నీ పాదార విందములైనటువంటి వాటి ఎందు భక్తిని మాత్రం, నిశ్చలమైన భక్తిని నాకు ప్రసాదించు ప్రభు. ఆ నిశ్చలమైన భక్తిలో ఎన్నున్నాయంటే మనం పాదాల దగ్గర కూర్చుండే ఒప్పుకోడా భగవంతుడు, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. గురువుగారు మీకు నేను సేవలు చేస్తానండి, మీరు పిలిస్తే పలుకుతుంటానండి అంటే అదొక్కటే మాత్రం ఉంటే కుదరదు. స్వామివారికి ఇష్టమైన మనం ఆచరించాలి. స్వామివారికి ఇష్టమైనటువంటిది ఏంటి? నువ్వు నన్ను చూడడం కాదు, నన్ను ఎలా చూస్తున్నావో నా భక్తులను కూడా నువ్వు అలా చూడడం నేర్చుకుంటా. ముందర ఇది నేర్చుకుంటే భక్తుల్ని ఎలా చూస్తున్నావో ఇతరమైనటువంటి సృష్టిని కూడా నితాంతాపార భూత దయ, భూతములందు కూడా దయ. కాలభైరువు కనిపించాడు, ఏమయ్యా బాగున్నావా, ఏమయ్యా నీకు కూడా పెడతారా నాన్న ప్రసాదం అంటే చక్కగా అరిగించేస్తుంది. మనం పెట్టే భావంలో ఉంటుంది. చెట్టు పుట్టినే పలకరించండి, అవి కూడా మనతో ఎలా బాగుంటాయో. మీ ఇంట్లో చెట్లని రోజు మీరే ఒక్కసారి అలా కాస్త మట్టి కదిపి కాస్త ఒక చెంబుడు నీళ్లు పోసి కాస్త దాన్ని అలా అలా కాస్త ఒకసారి పలకరిస్తూ ఉంటే నాలుగో రోజు మనం కనుక పలకరించకుండా వెళ్ళిపోతే మన చెంగు కొట్టుకుంటుందండి. అది నేను చాలా చోట్ల చూశాను. మాకు ఆశ్రమంలో చెట్లు కూడా అంతే, రోజు వచ్చిన అలా వెళుతూ అలాగా ఆ మామిడి చెట్టు కిందకి వెళ్ళి ఓం బాబుజీ అనుకుని అలా తాకి వెళుతూ ఒక్కొక్కసారి కనుక పలకరించకుండా గబ గబా స్పీడ్గా వెళ్ళిపోతే ఒకసారి చూస్తుంది, రెండుసార్లు చూస్తుంది, మూడోసారు నాలుగోసారు ఎక్కడో ఒక కొమ్మ చెంగును పట్టుకుంటుంది గబుక్. అమ్మ నాయన పాప నేను పలకరించలేదని నువ్వు నన్ను పలకరిస్తున్నావు నాయన, ఆహా నువ్వు సర్వవ్యాపకుడువే, నిన్నెందుకు నగర సంకీర్తన చేస్తుంటే గేదెలకున్న వాటి మనకి లేదే అనిపించి భగవన్ నామం చెప్తుంటే ఒక దొడ్లో గేదెలన్నీ అలా కట్లు విప్పేస్తే పారిపోయి వచ్చేంత అలా చూస్తున్నాయి. మొత్తం గేదెలన్నీ లేచి నిలబడి చెవులన్నీ రిక్కించేలాగా ముందుకు పెట్టి ఆలస్తున్నాయండి అక్కడ మధుసూదన్ రాజు గారి ఇంటి పక్కన దొడ్లో. నాకైతే ఒక్కసారి ఉడికేద్దాం అనిపించింది, వాడి మధ్యలోకి వెళ్ళిపోదాం అనిపించింది. ఏమండి ఏ జీవితం అంటే ఏమిటండి? అలనాడు విన్నాం మురళిని రమ వినిపించేసరికి ప్రకృతి అంతా అలా పరిగెత్తుకెళ్తూ ఉండేది అని. ఇప్పుడు ఆయన నామే, ఆ భగవంతుడు నామే మనం చేసుకుంటుంటే మనతో పాటుగా మేము లేచి నుంచునే ఉన్నాం, గంతు వేయమని మేము కూడా వేస్తాం అన్నట్టుగా ఉన్నాయి అవి. రెడీ విజిల్ కన్నా విజిలేస్తే ఇది ఆట మొదలు పెడుతున్నట్టుగా రెడీయా, నువ్వు రెడీవా, నేను రెడీ అంటున్నాయండి. అవి ఏంటండి తేడా? జీవితాలా అవతారాలా ఏమిటి? ఇది మనస్సులు, దానికి మనస్సు లేదు. కానీ ఆస్వాదన అన్నిటికీ ఉన్నది, ఆహ్లాదన అన్నిటికీ ఉంది. వాటిలో ఉన్నవాడే మనలో ఉన్నవాడు. ఎందులోనూ లేకుండా ఏ ఒక్క దానిలో ఎక్కువగా ఉంటానని భగవంతుని యొక్క శక్తి చూపించల. అన్నిట్లో సమానంగా ప్రకాశించేదే భగవత్ శక్తి. అలాగే ఇక్కడ అమ్మ మీద తల్లి ఆనందంగా తీసుకుందది, అది దాని యొక్క ఆ విషానికి ఉన్నటువంటి స్వభావము కృష్ణ ప్రభు తీసుకున్నాడు. ఈమె బ్రహ్మానంద సామ్రాజ్యంలో ఓలలాడింది, బ్రహ్మానంద సామ్రాజ్యంలో ఓలలాడింది. ఎలాగంటే పైగా ఈమె అడుగు వేస్తుంటే కృష్ణే కూడా అడుగు వేయటం మొదలు పెట్టాడు. అనుసరించెను నయ దయతో ఆడెను మీరా, పాడెను మీరా, ఆడెను మీరా, పాడెను మీరా, అందెలు గల్లనగా కాలి అందెలు గల్లనగా కాలి అందెలు గల్లనగా బంధువులన్నారు కులనాశినియని, బంధువులన్నారు కులనాశినియని, పలికిరిలోకులు ఉన్మాదినియని, పలికిరిలోకులు ఉన్మాదిని, బంధువులన్నారు కులనాశినియని, బంధువులన్నారు కులనాశినియని, పలికిరిలోకులు ఉన్మాదినియని, పలికిరిలోకులు ఉన్మాదినియని, తెలియలేరు వీరవరు మీరా హరిచరణాంబుజదాసియని, తెలియలేరు మొగలేరు వీరెవరు మీరా హరికరణాంబుజదాసియని ఎరుగలే హరిచరణాంబుజ దాసియని శ్రీ హరిచరణ ఆడెను మీరా పాడెను మీరా ఆడెను మీరా పాడెను మీరా అందెలు కల్లనగా కాలియందెలు గల్లనగా కాలియందెలు గల్లనగా అనా పంపిన విషపాత్రను మీరా గ్రహించెనగుమోముత ఆశ్రితావనుడు మీరా ప్రభువే ఆశ్రితావనుడు మీరా ఆశ్రితావనుడు మీరా ప్రభువే అనునయచెను నన్ను దయతో అనునయచెను నన్ను దయతో ఆడెను మీరా పాడెను మీరా ఆడెను మీరా పాడెను మీరా అందెలు గల్లనగా కాలియందెలు గల్లనగా కాలియందెలు గల్లనగా గిరిధర్ మేరా గిరిధర్ 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 మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా గిరిధర్ మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా గిరిధర్ మేరా మేరా గిరిధర్ 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 మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా మేరా గిరిధర్ గిరిధర్ మేరా బోల్ భక్తవత్సల భగవానికి. అదే హిందీ పాటకు మీరు ఆ పాటకు తెలుగు అర్థం, మళ్ళీ తెలుగులో చెప్పడం ఎందుకని, తెలుగులో పాడేస్తే మీకు అందరికి అర్థం. బంధువులు ఎన్నుకుంటే మాత్రం ఏం చేశారండి, ఎవరు ఎంతవరకు వస్తున్నారు, ఎక్కడ వరకు వస్తారు, గుమ్మం దాటిస్తున్నారు ప్రాణం పోతే, పొలిమేర దాటిస్తున్నారు, ఎవరైనా వచ్చి పడుకో దాని శవంతో పాటు పడుకోబెట్టి కాలుతున్నారా, అంత ప్రేమలు ఉన్నాయా, ఏమండి ఎంతవరకు ఉన్నాయి. ప్రేమలన్నీ కూడా తమ అవసరాలు తీర్చుకోవడానికి, బాహ్యమైనటువంటి ప్రేమలన్నీ అక్కడికక్కడికి అవసరాలు తీర్చి పక్కకు తప్పుకుంటున్నారు. మరి భగవంతుని ప్రేమ జీవిత పర్యంతము, జీవిత పర్యంతము కాదు, ఉన్నదే ప్రేమ స్వరూపం. భగవంతుడు అంటేనే ప్రేమ. సా ప్రేమ సా భక్తి పరమ ప్రేమ రూపాన్ని నారద భక్తి సూత్ర. భక్తి అంటే ఏంటి? సా భక్తి పరమమైనటువంటి ప్రేమ ఎక్కడున్నదో అది భక్తి అనిపించుకుంటా. ఏది దేని మీద? వేరువేరుగా అర్థాలు లేకుండా నిరర్థకాలు లేకుండా ఉండేటువంటి పరమమైనటువంటి ప్రేమ ఎక్కడైతే ఉన్నదో అది భక్తి. ఒక ఆమె కృష్ణ భక్తురాలట. ఆవిడ చాలా భక్తిగా ఉండేదట. ఆడ పాపం ఎప్పుడు కూడా ఆ బృందావనం వెళ్లి ఒకసారి స్వామివారు కదిలినటువంటి ఆ ప్రదేశాలన్నీ తిలకించి ఆ బృందావనంలో బాగా చక్కగా ఆనందించాలి అనుకుందట. కానీ చిన్నప్పటి నుంచి ఆవిడకి ఏదో ఒక బంధనలు. అడియో కృష్ణ భక్తి కదా, అయ్యో బృందావనం వెళ్ళలేకపోతున్నాని, నేను వెళ్ళి సేవించుకోలేకపోతున్నాని, ఈ జన్మ వ్యర్థమైపోతోంది అని పాపం చాలా బాధపడిపోతుందట. బాధపడిపోతుంటే ఒక స్వామీజీ ఆ ఊరుగా సాధు మహాత్ములు వచ్చి వారింటికి రావడం జరిగింది. జరిగేసరిగా ఆవిడ పోయింది ఆయన దగ్గర. స్వామి స్వామి తమరు ఎక్కడికండి ప్రయాణం చేస్తున్నారంటే బృందావనం వెళుతున్నానమ్మా అన్నారట. ఆయన అబ్బా ప్రాణం లేసొచ్చింది స్వామి, ఏమి నిరర్ధకమైన జీవితం అండి నాది, చిన్నప్పటి నుంచి బృందావనం దర్శించాలనేటువంటి కోరికైతే ఉండిపోయింది కానీ నేను చేయలేకపోతున్నానండి, వెళ్ళలేకపోతున్నానండి. చాలా మంది ఉంటుంటారు ఇలాంటివన్నీ. తత్మ పనులన్నదికి బంధుమిత్రాదుల పెళ్లిళ్ళకి బంధుమిత్రాదులు పోతే దినవరాలకి అన్నిటికీ వెళుతుంటారండి. కానీ భగవంతుడి దగ్గర రావాలంటే మాత్రం రాలేరు సరికదా. ఏదైనా మనం పలకరిస్తాం అనుకోండి మీ దయ లేదండి, లేకపోతే వచ్చేవాళ్ళమేనండి. తత్వమన్నీ ఎవరి దయ ఉన్నదో వారందరి దయ ఉంది, ఇక్కడ మాత్రం దయ లేదు. అంటే ఏంటి? మనలో గాఢమైనటువంటి కోరిక లేదు ముందర అది చేయడానికి. ఉంటే ఉండదు, ఉంటుంది తప్పకుండా తీరుతుంది. ఎవరి కోసం అండి? మీరాకి గాఢమైనటువంటి భక్తి ఉంది కనుకే ఆమె నిరంతరము కృష్ణ భక్తిలో ఓలలాడింది, నేర్పింది అందరికీ. పరీక్ష చేయాలనుకున్నవాడు కూడా ఆడు పరీక్షలో పడ్డాడు. మీరా తల్లిని పరీక్ష చేయాలనుకున్నటువంటి మరిది గారు వగైరా అందరూ కూడా వాళ్ళు తిరిగి పరీక్షల్లో పడ్డారు. వాళ్ళకి బుర్రలు అర్థం కాల. ఏమిటి విషం తాగి వీడు తాగకుండా ఉందేమిటి? మనం తలుచుకుని ముట్టుకోవటానికే. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకండి కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి. మొన్న అమెరికాలో చూసా నేను, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పోస్టులు పంపిస్తారు వీళ్ళకి అన్ని కొన్ని. మనకి డబ్బులు కూడా అట్లా బ్యాంకు నుంచి బ్యాంకుకి వెళ్ళిపోతాయి, బిల్లు కూడా బ్యాంకుకు వచ్చేస్తుంది. మన చేతి నుంచి ఏమి ఇవ్వక్కర్లే. బ్యాంకులు ఖాళీ అయిపోతే మాత్రం నీళ్ళని వస్తుంది, మందులు మాత్రం ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తే దాని మీద ప్యాకెట్ వచ్చిందని వెంటనే మా అమ్మ మీ చెయ్యి వేయండి మీరు పట్టుకోండి అంటారు కదా, అందుకని పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత నెమ్మదిగా దాని పైన సీలు అంటే పైన అట్ట ఇప్పుడు మరి వచ్చే ప్యాకింగ్లు కూడా ఎలా ఉంటున్నాయండి? వస్తువు ఇంతే ఉంటుంది, దాని ప్యాకింగ్ ఎంత ఉంటుందండి? మనమంతా వెరిమొహాల్లాగా దాన్ని ప్యాక్ చేసి ఇస్తే అబ్బో నాకేదో చాలా బరువైంది పెద్దది ఇచ్చాం అనుకుంటాం. తీరా అది గనక చూస్తే, నిన్న మొన్న చెప్పారు కదా ప్యాక్ అంతా ఇప్పి ఏదో వచ్చిందని చూస్తే పెళ్లి కానుకలకి పేక ఉందంట లోపల. లోపలికి అన్ని విప్పగా విప్పగా ఇంత ప్యాకింగ్ లో ఉన్నదంటే ఒక పేక అంటే నువ్వు తర్వాత కానీ పిల్లవాడికి పేక ఉపయోగించాలి అంతే ఆ పెళ్లికి. ఇక్కడ కూడా అలాగే ఒక ప్యాకింగ్ వచ్చింది, ప్యాకింగ్ అంతా విప్పిన తర్వాత లోపలకు వార్నింగ్ వచ్చింది, వార్నింగ్ నోటీస్ పెట్టున్నాడు. ఏంటంటే ఈ క్యాన్సర్ కాని వాళ్ళు ఈ మాత్రలు ముట్టుకోకూడదు. బా ఎంత సెక్యూరిటీ చూడండి. అమెరికా వాళ్ళంతా ఇతర దేశస్తులంతా జాగ్రత్తగా ఉంటారు. క్యాన్సర్ నాన్ క్యాన్సర్ పేషెంట్స్ దీన్ని టచ్ చేయకూడదు, దీన్ని లోపల ముట్టుకోకూడదు మాత్ర, కేవలం క్యాన్సర్ వాళ్లే ఓపెన్ చేసి వాళ్లకు వాళ్లే వేసుకోవాలి. మరి దానికి అంత ఇది ఉన్నప్పుడు మన సాధన, మరి మన సాధనలో మనం ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. సాధనా విషయాల్లో ఇంకొకరి ఈ చెప్పుకునేటువంటి లోకాభిరామాయణంలో కూడా వాళ్ళ ఇళ్లలో విషయాలు మనసుల్లో విషయాలు కాని వాళ్లతో చెప్తే ఎలా ఉంటుందంటే అంటుకుంటూ ఉంటాయి. ఆవిడంట అలా చేసిందంట. మనకేంటి తెల్లారుజాం లేవడం బద్ధకం, కాస్త తెల్లారు ధర చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. వయసులో ఉన్న వాళ్ళకు కూడా అది బాగా, ఎందుకంటే రాత్రి పడుకోవడం ఎంతవరకైనా ఉండగలుగుతారు కానీ తెల్లవారుజాం లేవడం అంటే కష్టం వస్తుంది. మా ఇంటి పక్క అమ్మాయి లేదు, ఆ అమ్మాయి తెల్లవారిన తర్వాత 7 లేచి స్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గర కాస్త దండం పెట్టుకుని గుడికి వెళ్లి దండం పెట్టి వస్తుంట. మాతాజీ మెచ్చుకున్నారు ఆవిడ్ని, కాబట్టి నేను మాత్రం తెల్లవారుజాము ఎందుకు లేవాలి అనుకుంటుంది. అదేదో ఏదో యాక్సిడెంటల్ గా మెచ్చుకోవడం వస్తుంది, దాన్ని తీసుకుంటుంది లోకుగా ఇంకో జీవుడు ఎక్కడికక్కడ. ఇవన్నీ అంటువ్యాధులే, దీనికన్నా అంటువ్యాధులు ఇంకోటి ఉంటుంటాయండి. ఏదైనా మీకు పరిచయం ఉంది ఉంటారా, పిల్లలు నవ్వుతున్నారు, ఉంది ఉంది మనలో అన్నమాట. ఒకసారి లేచి చెప్పప్ప పోతున్న బద్ధకం ఉందా, పర్వాలే మొహం అడ్డు తీసుకురాకులే, లేదంటవా రోజు వచ్చేస్తున్నామండి గుడి దగ్గరికి, అమ్మగారు వస్తేనే వస్తావు కదా, అవునా ఒకసారి లేవేమ్మా ఆపో అమ్మయ్యా కాళ్ళు ఒకసారి జాడించి కూర్చో అమ్మయ్యా ఒకసారి ఎక్కు మరి రెండు కాళ్ళు ఒకేసారి జాడించండి. అందుకని ఏంటంటే అది అంటుకుంటూ ఉంటుంది, అంటుకుంటూ ఉంటే పక్క వాళ్ళు లేచాడా ప్రార్థనకి, మేము కూడా అనుకుంటూ ఉంటామండి. రాత్రి 1 గంట దాకా ఈ బాంబేలో లేకపోతే అమెరికాలో వెళ్తుంటాం కదా, వెళ్తుంటే ఇక్కడ పగలు రాత్రి తేడాలు వస్తాయి. వచ్చిన తర్వాత మనకేంటి దొబ్బడే, ఎందుకంటే మనకి పగలు కదా వాళ్ళ రాత్రి, పాప వాళ్ళు పోతే పోతారు అంతే కదా. పాప వాళ్ళు ఏంటంటే నేను వచ్చానన్న సంతోషంతో రాత్రి 1 గంట 2 అయినా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అంటారండి వాళ్ళు, అమ్మా 2:30 అయిపోయింది కదా ఇప్పుడే ప్రార్థన చేసేసుకుంటే, ఇప్పుడే ప్రార్థన చేసుకుని పడుకుంటే అమ్మా అంట పాపం జాలేస్తుంది. స్వామివారు కూడా అట్లాగే జాలు తలుస్తుంటారు. అసలు మానే కంటే చెయ్యండి రా ప్రార్థన, ఇప్పుడైతే దేవ ప్రార్థన ఒకటే చేసి ఇప్పుడు చేసుకోవట్లే మనం దైవ ప్రార్థన భగవద్గీత అవన్నీ. అయ్యా భగవంతుని ఎగ్రెట్టే పెట్టి ఇంతసేపు నుంచి కష్టపడి తత్వం విన్నాం కాబట్టి దైవ ప్రార్థన ఇంత చేసేసుకుని ఆరతి చేసుకుంటాం. భోజనానికి మాత్రం లోటు లేదు, మధ్యలో ప్రసాదం పెడితే ప్రసాదం, దారిలో ఇంకొక తెలుసున్న వాళ్ళు మళ్ళీ లడ్డు ఇస్తే లడ్డు తిన్నాం. మళ్ళా రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా డిన్నర్ పెట్టారనుకోండి, పాపం ఏమన్నా అనుకుంటారు వాళ్ళు, తినకపోతే వాళ్ళు ఏమన్నా అనుకోరు మరి. మళ్ళా అది ఈ బాక్సులు మాత్రం ఏ బాక్స్ ఆ బాక్స్ ఎప్పుడు నిండుతూ ఉంటుంది, దీంట్లో ఏం లోడ్ చేసుకో. కానీ దేవుడు ప్రార్థనలో మాత్రం ఇవాళ ఇంత పూజ చేశాం కాబట్టి ప్రార్థన లఘువుగా చేసుకుందాం, ఇవాళ ఇంత కార్యక్రమం జరిగింది కాబట్టి ఇగో భగవద్గీత పారాయణలో లఘువుగా ఒక్కసారి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనుకున్నాం. ఇవన్నీ వస్తుంటాయన్నమాట. ఎందుకంటే మానవుడు ఎంతసేపు తనకి జరుగుబాటు ప్రపంచంలో లేదనుకుంటాడు, తన దగ్గరకు వచ్చేసరికి దాన్ని తగ్గించుకుంటున్నాడు. కానీ మీరా తెల్లలా చేయలా. ఆహర్నిసులు సర్వకాల సర్వావస్థల ఎందు భగవన్నామంలో ఓలలాడింది ఆ తల్లి. పరీక్షలు చేయాలనుకున్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళు పరీక్షల్లో పడ్డారు. అటువంటిది అందుకని బంధువులు ఎన్ని అన్నా, కులనాథిని అన్నా, ఇది పిచ్చిది అన్నా, తనకి ఏమీ పట్టల హాయిగా కృష్ణుడితో ఉంది ఆనందలహరిలో ఓలలాడింది ఆవిడ. ఎంత ధన్యజీవండి. పైగా ఈవిడ అందరి గల్లంటూ ఉంటే కృష్ణుని యొక్క నృత్యం చూస్తోందట ఆవిడ ఆనందిస్తూ. ఈవిడ నృత్యం చేస్తోంది అమ్మగారు ఎవరు మీరా తల్లి నృత్యం చేస్తుంటే, అనునయ్యేను నన్ను దయతో. స్వామివారు కూడా అంతే పాట పాడుతూ ఒకవేళ తల తిప్పాం అనుకోండి, ఇది టుమకు టుమకు అంటుండేవారు, ఆ గంతు వేస్తుండేవారు గురుదేవులు. అక్కడే కూర్చుని సింహాసనం అదిరేట్టు గంతేస్తుండేవారు. మళ్ళా అవకాశం కుదిరిస్తే వ్యాహేళ్ళలో ఉంటే నృత్యం చేయిస్తుండేవారు. చేయని వాళ్ళు వెళ్ళిపోండి అంటుండేవారు బయటికి. అప్పుడు చచ్చినట్టు దేహాభిమానాన్ని పక్కన పెట్టి గంతేకపోతే కిందకి వెళ్ళిపోతారు మళ్ళీ అందరూ. అందుకని అందరూ ఏదో కొంత గంతైనా వేయాల్సి వస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు భగవన్నామం నేర్చుకోండి, వినండి అనండి. ఇప్పుడు అందులో టీవీలో ఆ విధంగా మెచ్చుకోవాలి. టీవీల్లో అక్కడెక్కడ భజనలు వినిపిస్తున్నాయి కదా, భజనలు నేర్చుకోండి. చక్కగా నేర్చుకుంటే చక్కగా పాడుకోవచ్చు, వినొచ్చు, పాడుకోవచ్చు. మన ముందర దేహాభిమానాన్ని పక్కన పెట్టి దానికి కొంచెం ప్రాక్టీస్ రుద్దాలి. మనం అందరిలాగా బాగా పాడుకోవాలంటే ముందర వెనక పాడడం బాగా నేర్చుకుంటే ముందుకు వచ్చేస్తాం. మేమంతా నేర్చుకుంది అలాగే, పక్కన బాగా పాడడం నేర్చుకుంటే. ఒకనొకప్పుడు ఈ ఊళ్ళో ఈశ్వరమ్మ గారిని ఉండేది. మా నాన్నగారు నేను నేర్చుకోవడానికి ముందు ఈ గురువు గారి ముందు ఆవిడ దగ్గరికి మా నాన్నగారు పంపించారండి. ఎలా వెళ్ళాను అనుకున్నారు, ఒక కొబ్బరికాయ సామాను పుల్లలు హారతి కర్పూరం పువ్వులు ఇన్నిచ్చి పంపించారు మా నాన్నగారు ఆవిడ దగ్గరికి. నిజంగా ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ సరిగమలో మొదలెట్టారు. మరి ఇప్పటికీ కూడా నాకు వచ్చేదో లేదో తెలియదు, నాకు సరిగమలో ఉంటే అక్కడే ఉండిపోయేదానేమో. మరి ఆవిడ దగ్గర తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి మరీ హార్మోని మీద చెయ్యి వేశా ఆవిడ సారి. అంతకు ముందు ఆవిడ మా భజనలో మేము కూడా కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కూడా పిల్లలు చూడండి తాళాలు ఎప్పుడు దొరుకుతాయని చూస్తారు చిన్నపిల్లలు, వాళ్ళు కూడా వేసేయాలి పాపం. మేము కూడా ఎక్కడో ఆవిడకి ఇటు ఇటు తిరిగిన అందనంత దూరంలో మాకు ముగ్గురు ఈశ్వరులు ఉన్నారండి. ఇక్కడ ముగ్గురు ఈశ్వరులు ఉన్నారు ఈ ఊళ్ళో మాకు. ఆ ముగ్గురు అంటే వాళ్ళకి వెనక ఎక్కడో ఉండేవాళ్ళం అనమాట. ఎవరంటే భజన ఈశ్వరమ్మ గారు, మావలెట్టి ఈశ్వరరాజు గారు, కొండీశ్వరరాజు గారు. ముగ్గురు ముగ్గురన్నా భయమేనండి మాకు మా చిన్నప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏమంటారో అంత భయంగా ఉండేవాళ్ళం. అందుకని ఎక్కడో అక్కడికి దొరకనంత దూరంలో కూర్చుని కాస్త ఏదో తాళం కనిపించకుండా మొత్తానికి ముందు నుంచే తాళం సంపాదించేసుకుని అది వేసేసి అది తృప్తి. దానిలో వెలవక్కర్లా, నేను కూడా తాళం వేశాను అని ఒక పెద్ద పోజు కొట్టడం అన్నమాట. ఈ లోపల వాళ్ళకి ఎక్కడ వినిపించేదో మా తాళం తెలియదు గాని అమాంతం ఇక్కడ వాళ్ళు అంటే ఇది పూర్తిగా ఇటువైపుకి దాన్నే ఉంటారు సైన్స్ ప్రకారం తిరిగిపోయి అంటే మండి మమ్మల్ని మండించేంత అలా చూస్తే చూడండి విశ్వామిత్రుడు చూస్తే ఏదో మండిపోయినట్టు అలా ఒక్కసారి చూసి తాళం పట్టుకుంటారని టపక్కన తాళాలు తీసుకునేవాళ్ళండి. కానీ మాకుండేదండి దేహాభిమానం అప్పుడు, మా పిల్లలందరూ ఒక్కళ్ళకొక్కళ్ళు. ఎక్కడుందండి భావన ఇప్పుడు? ఎక్కడుంది? బయటేమన్నా ఉందా? లోపలే కలిగినటువంటి బాధకి మొహంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నామా? ఏమండి? అలాగే మనసులో ఉన్న భావనతో ఆనందం చూపిస్తున్నాం, మనసులో ఉన్న బాధతో బాధ చూపిస్తున్నాం, మనసులో ఉన్నటువంటి అసహ్యాన్ని ముఖం ద్వారా చూపిస్తున్నాం, మన మన కదలికల ద్వారా చూపిస్తున్నాం. మరి ఏమిటండి ఇదంతా? అందుకనే మానవుడయ్యాడు. మనస్సుతోనే రూపం ధరించిన వాడు, మనస్సులో ఉన్న భావననే పొందినటువంటి వాడు మానవుడయ్యాడు. అందుకే మానవుడు మనీషి అనేటువంటి బుద్ధిమంతుడు అవ్వాలంటే ఏం కావాలి? మంచి బుద్ధి కలిగి ఉండే ప్రయత్నం చేయటానికి అవన్నీ ఎన్నో చేసి చేసి అనుభవించి మొత్తానికి ఏమండి సాధించేనే. ఇప్పుడు మీ అందరి ముందు సంగీతం రాకుండా పాడే శక్తిని కో వాడిచ్చాడు ఎంకరేజ్ స్వామివారు. స్వామివారు ఏం చేసేవారు తెలుసా? పాడటం నేర్చుకుని కాస్త వెనకాల పాడి పాడి, నేను చెప్పాను కదా అందరి వీపుల మీద హార్మోనియం వాయించి, అందరి వీపులు ఇప్పుడు వేస్తున్నా కదా, ఇదేమన్నా తాళం వేస్తే ఇదేమన్నా అంటుందా? ఇలా తాళం ఎవరు వేయరు, కానీ లయ అంటూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, అంటే కాలు కూడా వేస్తుంది అక్కడి నుంచి. అందుకు నీ వేస్తూ ఉంటే గురుదేవులు సభలోంచి అక్కడి నుంచి మన హార్మోనియం దగ్గర పాడుతుంటే ఇంకా అంటుండే, అంటే ఇంకా పైకి పాడు, ఇంకా పైకి పాడు, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి అంటూ తబలా వాయిస్తుంటే మళ్ళీ అక్కడికి అయిపోయింది, ఆ హార్మోనీ దగ్గర అయిపోయింది. పైగా ఏంటి ఇంకా కూడా చెప్తానండి, అమెరికా వెళ్ళినప్పుడైతే కొంచెం తీరుబడి దొరికేది, హార్మోనీ పట్టుకుని పాడుకున్న తర్వాత నాకు కూడా హార్మోనీ నేర్పిస్తావా అన్నారండి గురుదేవులు. అని నేను నేర్పించడం ఏంటండి? స్వామివారే కదా నాకు నేర్పించింది. నేను నేర్పించడం ఏంటి మీకు? నేను నేర్పించడం ఏంటండి బాబు? మీదే కదా ఇదంతా. అంటే చాలే ఆ మాటలన్నీ అలా అట్టే పెట్టు, నాకు నేర్పడం ఇష్టం లేదంటే నువ్వు చెప్పు అంతే అని నేర్పం అన్నమాట. అబ్బా లేదండి తప్పకుండా వాయించండి అని హార్మోనియం ఇచ్చి చెబుతూ ఉంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి చిన్నపిల్లలు వాయిస్తారే, ఎక్కడ అపశుద్ధులు పపశుద్ధులు లేకుండా అమలు నుంచి ఏములకి వాయించి బాగుందా అన్నారు. బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పటికీ మా అమెరికా అనే ఒక డాక్టర్ అనే అంటూ ఉంటారు, నువ్వు నేర్పిన అరేరావు ఇంకా గుర్తుంది నాకు అని. వాళ్ళకు కూడా నేర్పించారు పక్కన భయపెట్టి, చిన్న పిల్లల్లా ఆడుకునే వాళ్ళ డాక్టర్లతో అలా ఉంటే, అలాగే తబలా వాయిస్తుంటే అలాగే ఎంకరేజ్ చేశారు. అక్కుడిని ఎంతసేపు ఎడం ఎక్కువ వాంచకూడదు, కుడికి సపోర్ట్, ఎడం ఎలాగో దరువు పడటానికి కాస్త నేర్చుకోవాలి, అయినప్పటికీ అది తగ్గే ఉంటుంది కానీ ఎక్కువ లయ అంతా కుడి మీద పడుతుంది. అలాగే డోలకి డోలకు కూడా గురుదేవుల ఎంకరేజ్మెంట్ అది. అదండి మహాత్ముల దగ్గర ఉన్న విషయం. మహాత్ములు ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకోవాలని ఇటువంటి సద్విషయాల్లో మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, అలాగే సంస్కృత పరీక్షలు రాసించారు, హిందీ పరీక్షలు రాయించారు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి చెప్పు అంటుండేవారండి గురుదేవులు. అలా చెప్పు అన్నటువంటి వాటిలో ఒక మహావాక్యమే ఇది. ఏది? వెళ్ళి చెప్పు. అదే మా గురు సోదరులు కూడా ఆ రోజు చెప్పించారు నా చేత. మూలాభావమిదం జ్ఞాతం, శరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథా తథా అయం వ్యర్థో బాహ్య కోపిన భవతి. మూలమైనటువంటిది అది అభావం, భావరహితమైనటువంటి. ఇదం జ్ఞాతం, ఇది తెలియబడి ఇది తెలుసుకున్నాను. తెలుసుకుంటే ఏమైనది? కల్పించే శరీరం కేవలం నాస్తి అని గుర్తించారు. అది జపం చేస్తే రాదు, గుర్తిస్తే అనుభవిస్తాం. జపం చేస్తే రాదు, అది అది గుర్తిస్తే అనుభవిస్తాం. గుర్తించాలి దాన్ని. మనం ఇది నశిస్తుంది ఇది నశిస్తుంది దీనికి నిందించకూడదు. దీనికి ముందర లోపల ఏదైతే ఎక్కడ పట్టుబడిందో శరీర దృష్టి, దేహ దృష్టి అనేటువంటి వాసన దేనికి పట్టి ఉన్నదో దాన్ని ముందర లోతట్టు సత్యాన్ని గుర్తించినట్లయితే ఈ అసత్యం అనేటువంటి మార్పుతో కూడినటువంటిది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. దాన్ని గౌరవించకపోతే సాధన ఎలా జరుగుతుందండి? దీనికి ఇచ్చే గౌరవం దీనికి ఇవ్వాలి, లేకపోతే సాధన ఎక్కడ జరుగుతుంది? చెయ్యి కాల్చుకుని వచ్చి నాకు కోపం వచ్చి చెయ్యి కాల్చుకుని వచ్చి ధ్యానం చేసుకోవాలంటే కుదురుతుందండి. ఎప్పుడైతే చెయ్యి కాల్చుకుని మనంతటా మనం హారతి కర్పూరం పెట్టి కాల్చుకున్నామో దాని మంటం అని గుర్తుకొస్తూ ఉంటుంది. అలాంటివి హఠాలు చేయమని చెప్పాలా గురుదేవులు ఎప్పుడు, గురువులు ఎప్పుడు? దేహమే దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సదాశివ, త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్, అభేద దర్శనం జ్ఞానం, ధ్యానం నిర్విషయం మనః, ధ్యానం స్నానం మనోమర త్యాగ, శౌచమింద్రియ నిగ్రహ, బ్రహ్మామృతం పిబేద్వైక్షమాచరే దేహ రక్షణే. ఎంత మధురమైనటువంటి మాటలండి స్కందోపనిషత్ చెప్తోంది కుమారస్వామి. మన ఈ ఊళ్ళోకి కార్యక్రమానికి వస్తూ ఆ విఘ్నేశ్వరుణ్ణి గంగానమ్మ వారిని అందరిని, ఎందుకంటే పంటలు నన్ను పోషిస్తున్నది ఈ ఊళ్ళో ఉన్న పొలమేనండి, నాన్నగారు వాళ్ళు ఇచ్చి దాన్ని గురుదేవులు కాపాడారు భద్రంగా, భద్రపరిచి దాన్ని మరింత చేసి నీకేం పర్వాలా, నువ్వు ఇష్టం వచ్చినట్టు సంచరించు, అదే నాకు పెడుతుంది, అదే దేశాలు తిప్పుతోంది ఈరోజు, అదే 10 మంది భక్తులకి సేవ చేసుకోగలుగుతున్నాను అని గంగానమ్మని దండం పెట్టారు. ఎందుకంటే చిన్నప్పుడు పెట్టేదని అందుకని వీళ్ళు అన్నారు, ఎక్కడమ్మా ఎక్కడ గుడి అంటే విఘ్నేశ్వరుడు అన్నారు. విఘ్నేశ్వరుడికి ముందు ఒక గంగానమ్మ ఉండాలి, ఆవిడ దగ్గర ఆపడం ముందర నన్ను ఆ అమ్మగారిని మొక్కుకుంటా, ఆ అమ్మగారిని కాస్త కార్యక్రమానికి నువ్వు అనుగ్రహించమ్మా అంటే వర్షం కురవమ్మన ప్రస్తుతానికి కాదు, అవసరమైనప్పుడు కురువమ్మ, ఇప్పుడు ప్రస్తుతానికి అనుగ్రహించమ్మా, ఇప్పుడు సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు అని మరి సూర్య నమస్కారాలు లేపామా పాపం అవి కానిచ్చాం. అందుకని అలా మొక్కుకుంటూ వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ, ఇది మనకి మనకి ఇగో ఈ ఊరు ఎంత పెడుతోంది, ఈ ఊరు ఇంత పెడుతోంది, మనకి పొలాలున్నాయి కదా, పొలాలున్నాయి కదా, పొలాల మీద వచ్చేటువంటిది పెడుతోంది, కానీ నాకేమి లేదు. ఆయన దయ పరిపూర్ణమైనటువంటి దయ, ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా రాణించాలన్నా అది భగవంతుడి అనుగ్రహం ఉండాలండి, పోతే మాత్రం చేసేదే ఉంది, దొంగడు దొంగలించి చేయొచ్చు లేకపోతే ఉత్తనే ఖర్చు అయిపోవచ్చు, దానివల్ల సాఫల్యమేమున్నది. కానీ ఇంత ప్రసాదిస్తున్నాడంటే కేవలము మన దగ్గర ఉన్న పైసా కూడా భగవద్ అనుగ్రహం ఉండబట్టే జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏంటి అసలు లోతైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ బ్రహ్మ వస్తు కేవలము దేహం నశిస్తుంది అనుకుంటే కుదరదు. అలాగే కుమారస్వామి మాకు ఎదురొచ్చాడండి, వీళ్ళెవరికి తెలీదు, ఊరేగుతున్నాడని కూడా వినాయకుడు గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామి అనుగ్రహించి విఘ్నాలు లేకుండా అని అక్కడ దండం పెట్టి హారతది ఇచ్చి బయటకు వచ్చేసరికి కుమారస్వామి వచ్చి ఆ నేను వస్తున్నాను కదా అని ఆయన ఎదురొచ్చాడు. ఎదురొచ్చేసరికి కొంచెం ఆయనకు ఒక హారతి ఇచ్చి అయ్యా అనుగ్రహించు, నీ అనుగ్రహం కూడా కావాలి కదా మరి, దేవతలందరి అనుగ్రహం కావాలి. కానీ దేవతలందరి అనుగ్రహానికి కారణం గురువు అనుగ్రహం, అందులో ఉన్న గొప్ప శక్తిని గుర్తింపజేశాడు. కాబట్టి ఉపనిషత్ అర్థాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ ఉపనిషత్ అర్థం ఏమైనది, దేహమే దేవాలయమని, దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సదాశివ. ఈ కొన్ని పాఠాంతరాల్లో జీవో దేవ సనాతన అని, జీవుడే దేవుడై ఉన్నాడు ఆ గుడిలో. ఈ గుడికి అడ్డే ఉందండి, అర్చక స్వామి బయట నుంచి రావాలా, అర్చక స్వామికి ఎంత ఇవ్వాలో మనం, దక్షిణ ఎంత పెట్టాలి అని వెతుక్కోవాలా. అర్చక స్వామి ఎవరండి, ఇక్కడ అర్చక స్వామి ఎవరై ఉన్నారు, మన గురుదేవులే. గురుదేవులే అక్కడ ఏంటిది, ఇక్కడ ప్రతి విషయం ఇది ఇలా ఇలా అర్చన చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఎక్కడికి గురువు అయ్యి అక్కడ ఆచార్య స్వరూపంలో ఉండి మనకి గుర్తింపు చేస్తున్నాడు. అందుకో దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ. ఇప్పుడు నిర్మాల్యం తీయాలి, నిర్మాల్యం ఎక్కడున్నదని తీస్తాము, ఏమున్నదని తీస్తాము, బయట నుంచి తీసుకునేది ఏం లేదు, లోపలే ఉన్నది, జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటివి ఏది, ఇవో దేవ సదాశివ. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం అనేటువంటి త్యజేత్ విడిచిపెట్టు. సోహం భావేన పూజయేత్, ఏమండి మనం తెలిసినా తెలియకపోయినా మనం పూజ చేస్తున్నామండి లోపలికి, ఎలా ఆగకుండా శ్వాస వెళ్తుందా లేదా, ఆగకుండా శ్వాస వెళ్తోంది, శ్వాస ద్వారానే మన ప్రాణం ఏది గుండె ఆడుతుంది కదా, నాడి ఆడుతోంది, మన దేహం జరుగుతోంది, శ్వాస ఆగకుండా వెళ్తోంది. దానితో పాటుగా మనం మహాత్ములు ప్రసాదించినటువంటి వాక్యాన్ని జత చేశాం, జత చేసేసరికి ఏమవుతోంది అది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అజప గాయత్రి అన్నారు దాన్ని, అంటే జపం చేయకుండానే, జపంతో లెక్క లేకుండానే అది అజప గాయత్రి. గాయత్రి జపం అంటాం మనం. గాయత్రి జపం అంటే కొలికి పూస ఎప్పుడు వస్తుంది చూస్తాం, 108 అంటాం, 300 అంటాం, 1116 అంటాం. లెక్కలతో కూడి ఉన్నది. దీన్ని లెక్క కట్టే దేవుడు ఎంత శ్వాస జరుగుతుందో నువ్వు లెక్క కడగలవా? ఇది వాడే నిర్ణయించి పెట్టాడు భగవంతుడు. గంటకి ఎంత శ్వాస జరగాలి, రోజుకి ఎంత శ్వాస అవుతోంది, నీ జీవితంలో మొత్తం ఎంత శ్వాస ఉన్నది అసలు. ఆ శ్వాసతో మన మహాత్ముల వాక్యాన్ని జోడి చేసి దాన్ని ఉపాసన చేస్తే ఏమవుతున్నది? సోహం సోహం సోహం. మాట్లాడుకునేటప్పుడు కూడా వాక్యాన్ని సోహం సహహం, ఆ పరమాత్మ స్వరూపాన్ని నేనై ఉన్నాను, ఆ పరమాత్మ స్వరూపాన్ని నేనై ఉన్నాను, తానే ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తింప చేస్తుంది. అందుకని సోహం భావేన పూజే. బయట నుంచి పూలు తీసుకురావక్కర్లే, పూలు లేవని బాధపడక్కర్లే, తెచ్చిన పూలు పాడైపోయినా అనుకోక్కర్లేదు, మరి సున్నితమైన పువ్వులని అనుకోక్కర్లేదు, చెట్లకి నీళ్లు పోయలేదని బాధ లేదు. కానీ ఈ చెట్టుకి నీరు పోస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఏ చెట్టు? ఇగో భగవంతుడు సృష్టించినటువంటిగో ఈ దేహం అనేటువంటి దానికి ఏదైతే ఆధారమై ఉన్నదో దాని ద్వారా సోహం భావన చేత పూజయే, సోహం భావేన పూజయే. అప్పుడు ఎలా అవుతోంది మనకి ఆ భేద దర్శనం జ్ఞానం? జ్ఞానం ఏమవుతుంది? ఎందుకంటే సూచన మంత్రం అయినది సోహం అనేటువంటిది. ఆ సూచన మంత్రం ద్వారా ఏమవుతుంది? అక్కడ అజప గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం అనుభవించినట్లయితే జ్ఞానం, అభేద దర్శనం జ్ఞానం. భేదం లేకుండా అది భిన్నంగా ఉన్నదనేటువంటిది పోయి అభిన్నమైనటువంటి అభేద దృష్టిని జ్ఞానమే తన స్వరూపమై ఉన్నదనేటువంటి అనుభవాన్ని మనకి పొంది. సోహం సోహం అంటే ఎవరిదన్నా? సోహం సోహం వాడండి, సోహం వీడండి. పేరు పెట్టుకోవడానికి వీల్లేదు అక్కడ. హంస పెట్టుకోవచ్చు కానీ సోహం పెట్టుకోవడానికి లేదు. ఎందుకని? సోహం ఏంది? తన స్వరూపమైనది. ఎవరికి? వాళ్ళకే స్వరూపమై ఉన్నది, తానే అనుభవించేటువంటిది అది. సోహం భావేన పూజయే అభేద దర్శనం. హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమోహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమోహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమోహం, హంస శివ సోహం 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 శివోహం సోహం శివోహం. సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం, సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం, సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం, సంశయ సమాన సూచన మంత్ర వ్యూహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం శివోహం సోహం శివోహం. నాద బ్రహ్మాసక్త వినోదం, నాద బ్రహ్మాసక్త వినోదం, నాద బ్రహ్మాసక్త వినోదం, వేదాంత రహస్యార్థ ప్రబోధం, వేదాంత రహస్యార్థ వేదాంత రహస్యార్థ ప్రబోధం ఆది శంకరాచార్యమోదో ఆది శంకరాచార్యమోదో హనుమత్ కాళీవర ప్రసాదం హనుమత్ కాళీవర ప్రసాదం హంస శివ సోహం పరమహంస శివ సోహం హంస శివ సోహం పరమహంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం శివోహం 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 శివోహం సోహం శివోహం శివోహం సోహం శివోహం సోహం సోహం శివోహం 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 తన స్వరూపమైపోతుంది. అభేద దర్శనం జ్ఞానం, అభేదమైనటువంటిది జ్ఞానం. సోహం భావేన పూజయే, అసోహం అనేటువంటి సూచన మంత్రం. సంశయరహితం చేసి అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం, ఒక మంత్ర వ్యూహం అది. ఇంత ఉన్నది అజపగాయత్రి చేస్తూ సోహం అనేటువంటి దాన్ని గుర్తించినప్పుడు తదనుభూతిని తాను అనుభవిస్తుంది. ఇంకా మాట ఉండదు, చేత ఉండదు, ప్రపంచం ఉండదండి. బా ఎంత బాగుంటుంది, హాయిగా ఉంది, ఎంత బాగుంది. ఎవరి కోసమండి? మనం కళ్ళు తెరిస్తే ఉన్న ప్రపంచము, కన్ను మూస్తే కనిపించని ప్రపంచము దేని వలన ప్రకాశిస్తోంది? దీనికి ఆధారం ఏమిటి? ఏదో ఒక ఆధారం లేకపోతే ఇది లేదు. మరి ఆ ఆధారమే తానై ఉండి తను అన్నిటినీ విలక్షణంగా మాట్లాడుకుంటోంది. బాగుండలేదు ఇది, బాగుండలేదు అది, బాగుండలేదు నా మనసేం బాగుండలేదు, నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఈ ఊరు బాగుంది, ఆ ఊరు బావలేదు. ఊరు తాను కావటల్లా, ఇల్లు తాను కావటల్లా, ఒళ్ళు తాను కావటల్లా, విధియాలు తాను కావటలేదు, మనస్సు తాను కావటలేదు. మరి తానేమైనది? తానే అయి ఉన్నది. అది జీవితం వచ్చినందుకు దానికి అక్కడ జరుగుతోంది. సోహం భావేన పూజయేద్ అభేద దర్శనం జ్ఞానం. అభేద దర్శనాన్ని ఇస్తుంది జ్ఞానం. ధ్యానం నిర్విషయం మనః. అప్పుడు మనసులో ఎవరైతే నిర్విషయం చేసుకుంటారో అది ధ్యానమై ఉన్నది. ముందర ఏ మనసు అయితే నిర్విషయం చేసుకుంటోందో ఆ మనసు రూపమే ధ్యానం అండి. మనసు ఇంకా వేరుగా ఉండదు ఎక్కడ. మనసుకు వేరు రూపం లేదు, దానికి వేరుగా ఆడడానికి సశక్తి లేదు అది. అందుకని ధ్యానం నిర్విషయం మనః. మరి దానికి కొంచెం మడిగట్టుకోవాలిగా. స్నానం మనోమల త్యాగ. దేహానికి ఎన్ని సబ్బులు పెట్టినా మురికి మళ్ళా వస్తూ ఉంటుంది. కానీ మనోమల త్యాగం ఏది? మనస్సుకున్నటువంటి మాలిన్యాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో అది స్నానం. అది స్నానం చేయడానికి భగవత్ తత్వ విచారణ, భగవన్ నామ సంకీర్తన. నామ సంకీర్తన చేయగా చేయగా, తత్వ విచారణ చేయగా చేయగా ఏమవుతోంది? అక్కడ మనసుకున్నటువంటి మాలిన్యం అంతా త్యాగం చేయగలుగుతుంది, పోతుంది, నెమ్మది నెమ్మదిగా పలాయనం చిత్తగిస్తుంది. ఎలాగైతే లైట్ వేసేసరికి చీకటి కాంతిలో ఎలా లయించిపోతుందో, ఎక్కడికైనా పారిపోతుందండి చీకటి, అలాగే మనసుకున్న మాలిన్యం కూడా అందులో లయించిపోతుంది, వెలుగులో లయించిపోతుంది. వెలుగే స్వరూపమై ఉన్నది అది, చీకటి వస్తుంది పోతుంది, వెలుగు తన స్వరూపమైంది. స్నానం మనోమల త్యాగ, శౌచం అంటే మడి, ఇంద్రియ నిగ్రహ. మడి ఏం కట్టుకోవాలి? ఇంద్రియ నిగ్రహం. మనం చెప్పినట్టు నడుచుకోవాలి, ఇంద్రియ మనం చెప్పినట్టు వినాలి. కూర్చో కూర్చో, నుంచో నుంచో, ఇది చెయ్యి చెయ్యి, వారంటే కొంచెం పాపం. అవును, భగవస్వరూపం కదా, చక్కగా భగవస్వరూపంతో మనం ఆనందిద్దాం. ఎంతవరకు? ధర్మ ప్రకారం, వారి మాటల ద్వారా, వారి నడక ద్వారా. అందులో కృష్ణుని చూస్తే పోలా, ఇందులో రాముని చూస్తే పోలా, ఇందులో మహాలక్ష్మీదేవిని చూస్తే పోలా, ఇందులో సీతమ్మని చూస్తే పోలా, ఎంత బాగుంటుందండి. తత్మాదంతా పోతుంది, ఉండేది సీతమ్మ, ఉండేది మహాలక్ష్మీదేవి. మరి శ్రీమాతల్లో చూడాలంటే ఏమన్నా రామకృష్ణ పరమహంస వారు, వారి ధర్మపత్ని అయినటువంటి శారదామాయిలో జగన్మాతని దర్శించి ఆ అమ్మను కూర్చోబెట్టి ఆయన అర్చన చేశారండి. ఆయన జగన్మాతని దర్శించి అర్చన చేశాడు. ఆయన స్వామివారి ఎవరు? పరమహంస వారు. ఆయన పరమహంస స్వరూపులు గనక ఇంద్రియాలకి లొంగల, ఇంద్రియాలు విషయాదుల వైపు బహిర్ముఖం అవల, ఎంతసేపు అంతర్ముఖంగా ఆయన అర్చన చేశాడు. ఆయన సాధించాడు, మనస్సుని గుప్పిట్లో పెట్టుకున్నారు, చేయాల్సింది చూపించారు. నువ్వు ఇంకొక ఏ స్త్రీని చూసినా మాతృస్వరూపంతో అర్చించు, అబ్బా ఎంత బాధ. ఏ పురుషుణ్ణి చూసినా తండ్రి స్వరూపంలో అర్చించు, జనక స్వరూపంలో, జనకుడి రూపంలో అర్చించు, ఆనందించు, ఎంత బాగుంటుందండి. జగత్ అందులోనేగా ఉంది, రెండిట్లోనేగా ఉన్నది జగత్ అంతా. మన భావంలో ఉండనే ఉన్నది ఏదైనా కూడా. రెండు చీమలు వెళ్తున్నాయట, ఒక ఆయన గురువు గారు శిష్యులు వెళ్తున్నట్ట, వెళ్తుంటే చీమలు రెండు నడుస్తున్నాయట, నది ఒడ్డున రెండు చీమలు నడుస్తున్నాయట. గురువుగారు వెంటనే శిష్యుల్ని అడిగారట, ఎవరా నాయన ఆ రెండు చీమలు వెళ్తున్నాయి కదా, ఎవరనుకో ఎవరవుతారంటావు అని అడిగారట. అంటే ఆయన అన్నట్ట లవ్వర్స్ అన్నాడట, ప్రేమికులు అన్నాడటండి ఒక అబ్బాయి, ఒక ఆయన. సరే పక్క నెట్టేసి ఇంకొక ఆయన అడిగారట, ఏం నాయన నీ దృష్టిలో ఏంటంటావు ఆ ఇద్దరు అని. అంటే భార్యాభర్తలు అన్నట్ట. ఇంకొక ఆయన అడిగాడు ఇంకొక శిష్యుడిని, ఏమయ్యా నీ దృష్టిలో ఏమంటావు అది అంటే భగవంతుడు భక్తుడు అన్నట్ట, భగవంతుడు భక్తుడు అన్నట్ట. అప్పుడు ఇంకొక ఆయన అడిగట, ఏమయ్యా నాలుగో ఆయన నువ్వేమంటావు, గురు శిష్యులండి అన్నట్ట. ఏమండి, ఇప్పుడు మన భావనలో మనం మాట్లాడుకోవటంలో మంచి భావన తీసుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందా సమయం? సద్వినియోగం అంటుంది, సమయము సద్వినియోగం అవుతుంది. మనము పువ్వులు కోసి కొన్ని తీసుకొచ్చే భగవంతుని పూజించగలం, చెట్టున బోళ్ళని పూలుండిపోతున్నాయి అవన్నీ వ్యర్థమని మనం అనుకుంటున్నాం తప్ప జ్ఞానైనటువంటి వాడు ఏమనుకుంటాడు, ఆహాహా తెల్లటి పూలతో నిండి ఉన్నది ఆ వృక్షమంతా, అబ్బా రాధమ్మ ఎంత బాగా అలంకరించుకుందో, చక్కటి తెల్ల చీర కట్టుకుని ఉన్నది, అబ్బా ఎంత బాగుంటుంది. మళ్ళాగా పూలున్న పూలన్నీ కోసేరు అమెరికన్స్, అక్కడ ఏమైనా పూలున్నాయి అంటే అది అందంగా అక్కడ ఉంచుకుంటారు. ఎవరైనా పూలు కోసారంటే మన ఇండియన్సే కోసినట్టు లెక్క, ఇంకెవరు పోయారు. మాతో పాటు యూరప్ కూడా కొంతమంది వచ్చారండి. యూరప్ వెళ్ళినప్పుడు బారిసలోనాలో ఈ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్ కి ఇప్పటికి 2 సార్లు స్వామివారు పంపించారు మనని, 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఉంది. ఎక్కడో చెప్పాను, ఏదో దేశం చెప్పాను మర్చిపోయాను నేను. రాయబారాలు జరుగుతున్నాయి, మొన్న జరిగింది స్పెయిన్, ఇప్పుడు రేపు జపాను, ఎక్కడో జరుగుతుంది మన ఏషియన్ కంట్రీస్ లో, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అప్పుడు ఇన్విటేషన్స్ వచ్చాయి రమ్మని, అందుకని దానికి ప్రయత్నాలు డిసెంబర్లో, అది కూడా 3వ తారీఖు ఆ ప్రాంతంలో అక్కడ ఆస్ట్రేలియాలో. అయితే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్కి వెళితే, వెళుతూ యూరప్ అంతా నాతో చాలా మంది వచ్చారు, ఒక 16 మందో 18 మందో వచ్చారండి. అక్కడ 3 రోజుల కార్యక్రమం ఉన్నటువంటి సర్వమత సామరస్యం అనమాట, ఎన్నెన్నో మతాలు వచ్చి ఒక్కచోట కలుస్తాం. కలిసిన తర్వాత అందరూ కూడా వారిచ్చినటువంటి విషయం ఉంటే విషయం మీద మాట్లాడి కొంత ఫ్రీడమ్ కూడా ఇస్తారు. జగత్తుకు ఉపయోగపడేటువంటి మాటలు, ధ్యానానికి మెడిటేషన్ కి ఒక క్లాసు, ఇలా మూడు క్లాసులు ఇచ్చారు అమ్మకి. ఇది గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహమేనండి, భాష వచ్చి చేసిన మాట కాదు. ఇంకొక మతస్థులతో మనం కలిపి కూర్చుని మళ్ళా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ వెళ్ళినప్పుడు అలాగే నాతో పాటుగా మా వాళ్ళు కొంతమంది అందరూ వచ్చారు. కొంతమందికి ఏంటంటే నేను పూజ లేకపోతే పూజ చేయను అనుకుంటారు. పూజ ఎందుకు చేయను? తీర్థం ప్రసాదం బయటకు వచ్చినప్పుడు పూజ లేకుండా ఎలా ఉంటుంది? తటిమా అవన్నీ ఉంటాయి. మనతో పాటుగా పూలు తీసుకెళ్ళినవారు కదా. ఇప్పుడు ఏముంటాయి దగ్గర పూలు? బంగారం పూలు ఉంటాయి, వెండి పూలు పూలు ఉంటాయి. కాస్త అష్టోత్తరానికి అది కూడా మన సైకలాజికల్లే, మనం చక్కగా అలంకరించాం. ఒక ఆయన అన్నాడు, ఇలాగే పూజ చేస్తే ఇతర దేశం వెళ్ళి బంగారం పూలు పూజ చేస్తే జోక్ అనుకుంటారు కొంతమంది. ఏమండి అమ్మా, అక్కడ వెళితే మరి పూలు తీసుకుని కళ్ళ కత్తుకుని తల్లా పెట్టుకుంటాం కదా, మరి మీరు బంగారం పూలు చేశారు మరి పెట్టుకోవచ్చు అన్నారు. నేనేమైనా దాన్ని వద్దన్నా అయినా తప్పకుండా తీసుకో, దానికే ఉంది, అది తీసుకోవడానికి అలా పెట్టింది. ఎందుకండి జరగడం? మనకేంటి భయం? ఇచ్చినవాడే ఇచ్చుకుంటాడు, మనకి ఎవడు ఇచ్చాడో ఆయనే ఇచ్చుకుంటాడు. అంత మాధుర్యమైనటువంటి భావనతో మనం ఏం చేస్తాము? శ్రీనివాస స్వామి దగ్గర మనకి ఒక గంధ పత్రి ఇస్తారండి అక్కడికి వెళితే, పెద్ద తిరుపతిలో. మనం ఏం చేస్తాం? మన ఇంటికి అలవేలు మంగ తయారు వస్తుందా? రాదు కదా. ఇక్కడ వక్షస్థలం దగ్గర ఉన్నటువంటి అమ్మవార్లు ఇద్దరిది గంధంతో ఒక ముద్ర అద్దుతారు. అది ఒక ఫోటో ఫ్రేమ్ కట్టి మనకి వెళితే చాలా గొప్ప గొప్ప వాళ్ళకి అది ఇస్తారు. నా దగ్గరికి అప్పుడే రెండో మూడో వచ్చాయి. ఏది ఆ వక్షస్థలానికే ఉన్నటువంటి ఆ రూపానిలా అద్ది ఆ గంధము యొక్క ఇది ఆరబెట్టి అది ఒక ఫ్రేమ్లో పెట్టి మనకి అక్కడికి వెళ్లిన పెద్దవాళ్ళందరికీ ఇస్తుంటారు. ఇచ్చింది మనం ఏం చేస్తాం? తీసుకొచ్చి మన దేవుడి దగ్గర పెట్టుకుంటూ పూజ చేసుకుంటాం. ఏది పూజ చేసుకుంటున్నాం అప్పుడు మనం? స్వామివారికి పూజింపబడినటువంటి తీసుకొచ్చి పూజ చేసుకుంటున్నాం. స్వామివారికి భోగి పళ్ళు పోసుకుంటున్నాం. భోగి పళ్ళు పోసుకుంటూ భోగి పళ్ళతో పాటు నాణాలు కూడా వెళ్తున్నాయి. ఒకప్పుడు పూర్వం అయితే బంగారపు పువ్వులు అవి కూడా చేసేవాళ్ళండి గుంటూరులో. అక్కడ నా దగ్గర అయితే అప్పటిది ఒక వెండి గుండు కూడా ఉంది. అప్పటి స్వామివారికి అలా చేస్తుండేవారు. చేస్తే అవి కూడా మాకు దొరికేవి. దొరికినవి ఇప్పుడు ఉన్నది కూడా ఆ దొరికిన దాంట్లో ఒకటే. మనం తెచ్చుకుని ఏం చేస్తున్నాము? పూజనీయంగానే చూసుకుంటున్నాంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళే పుష్పం ఏం చేసుకుంటాడు ఆయన? పూజనీయమే కదా. ఏమండి, గురుపాదాలను ఆశ్రయించినటువంటి వాడికి ఇవన్నీ అవ్వకుండా ఎలా ఉంటాయి? తప్పకుండా తీసుకోవయ్యా, దానికే ఉంది. సరే, ఇలా ఉండగా మాలో వచ్చిన వాళ్ళు అమ్మగారికి పూలు లేకపోతే ఎట్లయినా ఆయన కూడా పూజ చేసుకునేవాడు. ఒక ఆయన, ఆయనకు కూడా పూజ ఉంది. అండ్ ఆయన పూజ చేసుకుంటూ రాత్రి వేళ వెళ్ళేవాడండి కిందకి. వెళ్ళి అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, నాకు భయం. ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇతర దేశాల్లో. వెళ్ళినటువంటి దేశాలు ఏంటి? యూరప్ దేశం, అందులో స్ట్రిక్ట్ గా. ఒకప్పుడు మరి లండనర్స్ అందరూ మన దేశాన్ని ఆక్యుపై చేసుకున్న వాళ్లే కదా. తర్వాత కదా క్విట్ ఇండియా వచ్చింది వారికి. మరి గాంధీ మహాత్ముల అనుగ్రహంతో, వారి యొక్క ఇదితో, వారిలో ఉన్న దైవ బలంతో మనకి భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించుకుంది. వారిలో కూడా ఒక దైవ బలం ఉంది. ఆయన ఏమనుకున్నారు? రామ్ 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 రామనామ స్మరణ జీవితానికి ధ్యేయం అదే. నాకు భయం. ఏమయ్యా, ఎందుకయ్యా పూలు కోసం వెళ్తావు? రేపు నిన్న ఎవరన్నా పట్టుకుంటే మళ్ళా మేమంతా ఎక్కడి దాకా వెళ్లాలో ఏంటో అంటే, మీకెందుకమ్మా, ఎవరు చూడలే, ఎవరు చూడకుండా తెస్తాను కదా. ఆయన మనం చెప్పిన అర్థం కదా ఆయనకి. ఎక్కడ చూడ పూలు తెచ్చు, ఈ పూలన్నీ వళ్ళిపోయా పూలు ఏమండి. పోనీ బంగాళ పుష్పాలు మాత్రం వడలని అనుకుంటున్నారా? ఎక్కడో పోగొట్టుకుంటూ ఉంటాం అవి కూడా. మన అజాగ్రత్తతో పోవండి. అటొచ్చి ఇటొచ్చి పూలతో పాటుగా వీటి మీద బంగారు పూలు వేసాం, పూల మీద వాళ్ళు ఎవరో వేసి పూలు వేశారు, దాంతోపాటు ఏదో ఒక పువ్వు వెళ్ళిపోతుంది నిర్మాల్యంతో పాటు. మరి ఏం చేస్తాం? మరి ఇందులో ఉన్న పువ్వు, మనలో నిత్యపు చేసేటువంటి పువ్వు, ఏ శ్రమ లేదు. కూర్చున్న చోటే కూర్చోవచ్చు, పడుకున్న చోటే పడుకుంటూ చేసుకోవచ్చు. నువ్వు నుంచుని పరిగెత్తుతున్నా ఒక్కసారి ప్రభు అంటే వచ్చి అక్కడ పడుతుంది అప్పు. అదివి చరణారవిందాల దగ్గర కాదన్నా ఉండేది అదే. మనసు అనేటువంటి పుష్పము కాదన్నా ఉండేది తనలో ఆ మనస్సుకు ఆధారమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య చరణారవిందాల దగ్గర వాలుతుంది. వాళ్ళక తప్పదది. అందుకని ధ్యానం నిర్విషయం మనః, స్నానం మనోమల త్యాగ, శౌచం ఇంద్రియ నిగ్రహ, బ్రహ్మామృతం పిబేత్ భైక్ష్యమాచరే దేహరక్షణి. దేహరక్షణ కోసం భిక్షాటన చేసుకోవాలి. మేము వస్తున్నాం అంటే, మేము మీ ఊళ్ళో వస్తున్నాం అంటే, మరి మేము భిక్ష చేస్తున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే మీరేదో పెడుతున్నారు కదా అని మేమేమైనా కోరుతున్నామా? కోరటం లేదే. సమయానికి ఇప్పుడు తినొచ్చు, వచ్చింది మహాప్రసాదం భిక్ష. మీరు అది ఆ క్యారేజ్ దగ్గర రాలా, తప్పకుండా వచ్చేస్తాం. ఎందుకంటే భక్ష్యం ఆచరే దేహరక్షణే, బతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతకకూడదు. దేని మీద దృష్టి పెట్టుకోకూడదు. దేని మీద జిహ్వేంద్రియాన్ని దాటితే గాని ఉపస్థని దాటలేం. అందుకని జిహ్వేంద్రియాన్ని రహితం చేసుకుంటే గాని సాధనకి ఇంద్రియ నిగ్రహం రాదు. అక్కడ భక్ష్యమాచరే దేహరక్షణి వసేది ఏకాంతికో భూత్వా చ ఏకాంతే ద్వైతవర్జితే. ఏకాంతంలోనే సాధన చెయ్యాలి. ఒక్కడే కూర్చోవాలండి, ఒక్కడే కూర్చోవడం కాదు. ఎక్కడ కూర్చున్నా ఉన్నది ఒక్కటే అని మనం గుర్తించాలి. ఏకాంతే ద్వైతవర్జితే, నాకన్నా భిన్నంగా ఇది వేరు అనేటువంటి దృష్టి లేకుండా ఉండాలి. అబ్బాయి ఉండు, నీకు కొంచెం ఉపన్యాసం ఉంది. అందుకని ఏకాంతే ద్వైతవర్జితే ఇత్యేవమాచరే ధీమాన్. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారు ఏమవుతున్నారండి, ఏమవుతున్నారు, ధీమంతులు అవుతున్నారు. ధీమాన్ ఇత్యేవమాచరే ధీమాన్ సయేవ ముక్తిం ఆప్నుయాత్, అతడే ముక్తిని పొందగలుగుతున్నాడు అని చెప్పారు. అందుకని ఏది ఇక్కడ హంసశివ సోహం, సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర సూచననిస్తున్నారు. అది ఇది సూచనయ్యా, దీని ద్వారా నువ్వు గుర్తించవయ్యా అని సూచననిస్తోంది మనలో అజపగాయత్రి ద్వారా. పరమహంస సుకుమార భావ సమూహం, ఎంత సుకుమారం అండి అది. మన శ్వాస తీసుకోవటం వదిలిపెట్టడం ఎంత సుకుమారం చూడండి. శ్వాసలో కూడా మనందరికీ లేదు, ఆయాసం వచ్చిన వాడికి చాలా బరువుగా తీసుకోవాల్సి వస్తుంది. అది సుకుమారంగా ఉంటుందా? ఆ శ్వాస కూడా సుకుమారంగా ఉండదు. మనందరికీ ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. ఆయాసం అనేటువంటిది మళ్ళా శ్వాస లోపలికి వెళ్తూనే ఉంటుంది, కానీ దాని పక్కన రోగం చేరుతుంది. ఆ రోగంతో వ్యాధిగ్రస్తుడు చాలా ఆయాసపడాల్సి వస్తుంది కదా. అందుకని భగవంతుడి దగ్గర మన శ్వాసని స్వామివారి యొక్క బోధ ద్వారా దాన్ని విచారణ చేసుకుంటూ ఉంటే అది సోహం సోహం అనేది. పరమహంస సుకుమార భావాన్ని కూర్చినటువంటిది హంస శివ సోహం. నాద బ్రహ్మాసక్త వినోదం, ఆ నాదం ఎంత బాగుంటుందండి. ఆ సోహం ఎక్కడికి వెళ్తోంది? సోహం 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 ఏమవుతున్నది? ఓం అనేటువంటిది వస్తుంది. సోహం 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 ఓం. భిన్నత ఉందా ఎక్కడన్నా? మిగిలిపోయేది ప్రణవమే, ఓంకారమే. నాద బ్రహ్మాసక్త వినోదం, నాద బ్రహ్మ ఆసక్త వినోదాన్ని ఇస్తుంది. వేదాంత రహస్యార్థ ప్రబోధం, వేదాంతాల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి అర్థాలని ప్రబోధన చేస్తూ ఉన్నటువంటిది సూచన మంత్రం. ఆది శంకరాచార్యామోదము, ఆది శంకరాచార్యుని చేత ఆమోదింపబడినటువంటిది, ముద్ర వేయబడినటువంటి. మరి అటువంటి గొప్పదైనటువంటిది ఎవరిస్తున్నారు, ఎవరు ప్రసాదిస్తున్నారు మనకి? హనుమ కాళీవర ప్రసాదం, హనుమ కాళీవర ప్రసాదం, హనుమ కాళీవర ప్రసాదం, హనుమ కాళీవర ప్రసాదం. హంస శివ సోహం పరమహంస శివ సోహం సోహం ఏమండి. ఇంత దేహానికి ఆధారము శ్వాసే కదా, ఇంత దేహానికి ఆధారం శ్వాసే కదా. ఆ శ్వాస దేహంలో దేనికన్నా అంటుకుంటుందా? శ్వాస దేహంలో దేనికన్నా అంటబడి ఉన్నదా? దేనికన్నా అంటబడి ఉందండి శ్వాస? అంటబడి ఉందా చూడండి. కావాలంటే విలక్షణంగా పీలుస్తుంది, వదులుతుంది. అది హంస, హంస కాబట్టి దేనికి ఈ నానత్వం అనేటువంటిది అశాశ్వతమైన దానికి అంటదు. కానీ శాశ్వతమైనటువంటి ప్రణవాన్ని మనం అనుభవించేటువంటి దానికి ఏమవుతుంది? అక్కడ మనం ఎప్పుడైతే రేచిక పూరక కుంభకాలకు ఉపయోగపడ్డామో ఈ హంస ఈ శ్వాస ద్వారా సోహం అనేటువంటిది కూడా ఓంకారంతో లోపలికి వెళ్ళిపోయి భావన నిలబడినప్పుడు అదేమవుతుంది, అక్కడ కుంభింపబడుతుంది. ఏది రేచికం ఖాళీ చేస్తున్నాం ఇంటిని, రేచికం వదిలిపెడుతున్నాం, తిరిగి పూరకం చేస్తున్నాం, పూరిస్తున్నాం. అప్పుడేందవుతోంది, భావనలో ఓంకారానికి లోపలికి తీసుకోగానే ఏమవుతోంది, కొంతసేపు తనను తను మర్చిపోయే శక్తి వస్తోంది మనకి. మర్చిపోయినప్పుడు ఎక్కడ నిలబడుతోంది తన? ఎక్కడ లేదు అనేటువంటి అనుభూతి కలుగుతుందండి తాని అనేటువంటి. అప్పుడు కుంభకం అవుతోంది, మరి దేనికి అంటటం లేదు కదా. అటువంటి అంటలేని అంటకుండా తానే ఆధారం ఈ జీవితానికి. పోయాడు పోయాడు అనగానే ముందుగా చూసేది అలవాటు పరంగా ఎక్కడ చూస్తారండి? ముక్కు దగ్గరే చూస్తారు, చెవి దగ్గర చూస్తారండి, చెవి దగ్గర చూస్తారా? ఆ అంటాడు కూడా ఇక్కడ చూస్తారా? ఇది ఆడకపోతే కదా నోరు తీర్చి శ్వాస ఆడించుకునేది కదా. ఎక్కడ చూస్తారు? ముక్కు దగ్గర చూసేది. అందుకని ఇది అది లేకపోతే ఇది లేదు కదా. ఏది లేకపోతే? శ్వాస గనక ఆడకపోతే ఇది లేదు. కానీ శ్వాసని కుంభించినా కూడా ఏమీ లేకుండా ఉన్నప్పటికీ చైతన్యంతో ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ళు. కొన్ని యుగాలు, పెద్దలు చెప్పారు కదా స్వామి, కొన్ని యుగాలు యోగంలో ఉండిపోవచ్చు కానీ ప్రకాశిస్తూ ఉంటారు. ఇది శాశ్వతంగా శ్వాస వదిలినప్పుడు ఏమవుతుంది? అది ప్రేత అవుతుంది. శ్వాస లేకుండా పోయినప్పుడు ప్రాణవాయువు, వాయువు లేకుండా శాంతం వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుంది? అది ప్రాణం లేకుండా పోతే శరీరం నల్లబడిపోతుంది, చల్లబడిపోతుంది. ఇక దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఎలా ఉంటుందో వాడిని ముట్టుకున్నా అలాగే ఉంటుంది. అందుకని అది మనకెప్పుడు కూడా భిన్నంగానే ఉంటుంది శ్వాస అనేటువంటిది. ఇటువంటి జ్ఞానాన్ని, మూలమైనటువంటి భావాన్ని ఎవరైతే ఇదం జ్ఞాతవా ఇదం జ్ఞాతం ఎవరైతే తెలుసుకుంటారో, శరీరం నాస్తి కేవలం, శరీరం మనకి ఇది అనుభవించడానికి భగవంతుడు ప్రసాదించిందే తప్ప ఇది మనతో పాటుగా ఊరేగేది కాదు. అప్పుడేమైపోతుంది? స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథా. స్వప్నే స్వప్నమునందు, స్వప్నే ప్రతీయమానాన్ని, ప్రతిబింబం ఎట్లాగైతే అద్దంలో కనిపించినా కూడా నేనుండబట్టే ఆ బింబమున్నది, ఈ బింబమున్నబట్టే ప్రతిబింబమున్నది అనేటువంటి దాన్ని ఎలా గుర్తిస్తున్నామో అలాగే స్వప్నమునందు కూడా ప్రతీయమానాని రూపాన్ని ఎన్నో రూపాలు కనిపిస్తున్నప్పటికీ యథా ఏ విధంగా అయితే వాటిని మనం పట్టించుకోవటం లేదో కళా ఇది, ఇది కళలోనా? ఇవాళ స్వామి వారు కళ్ళలో కనిపించారు హాల్సే మెలుగు రాగానే వెంటనే చెప్పుకున్న చుట్టూ వాళ్ళు తప్ప బాబుజీ భలే కళ్ళలో కనిపించారు. ఒక పేషెంట్ని తీసుకొచ్చి రోగ నివారణ చేస్తున్నా, అబ్బో బాగుంది స్వామివారికి, అదించి అదించలేని మన హడావుడి ఎక్కువైపోయింది. అక్కడ పడుకునే ఉన్నాను తీరా చూస్తే లేచిన తర్వాత కళలో చాలా హడావుడైంది. అబ్బో ఎలా చేస్తే బాగుంటుంది, అమ్మో ఎదురు వెళ్ళటం భయం, మళ్ళీ వెనక నుంచి, మళ్ళీ ఆ గుమ్మం గురించి, ఈ గుమ్మం గురించి, ఏ దేశం అడక్కండి, మొత్తానికి ఏదో దేశం అది కూడా అని చాలా హడావుడి పడిపోయి అంతా అయిపోయిన తర్వాత వెంటనే మెలకు వచ్చి మెలకు రావడానికి కూడా కారణం ఉంది. అమ్మో మీ ఊళ్ళో పగలు నిద్రపోయానండి, ఎప్పుడు పగలు నిద్రపట్టదు, నిద్రపోవడం కూడా మంచిదే. స్వామివారు కనిపించారు కదా, అది అమృతమే. పగలెప్పుడు నిద్రపోను, అస్సలు నిద్రపట్టదు, చాలా చెడ్డ నాకు. ఇప్పుడు నిద్రపోవాలంటే ఏ దేవతను ఆరాధించాలని అడుగుతాం ఆ గురు సోదరులందరినీ. ఇప్పుడు నాకు నిద్ర కావాలంటే ఏ దేవతను ఆరాధించాలండి అని. మీకెందుకమ్మా, మీకు రాకపోతే మంచిదే కదా, మీకేం బాధ? నాకు బాధ లేదు కదా, చుట్టూ వాళ్ళకి బాధ అయిపోతాను. మీరు పడుకోండమ్మా కొంచెం, మేము కూడా పడుకుంటాం అంటుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ కోసమైనా పడుకోవాలి కదా, పడుకోవచ్చు, హాయిగా ధ్యానం చేసుకుంటే హాయిగా భగవంతుడితో ఉంటాం. కానీ ఇవాళ నిద్రపోతే కూడా నిద్రలో స్వప్నం ఏమవుతోంది, ఇది పట్టించుకుంటాం భగవంతుడి కళ గనక. అది మామూలు కళ్ళు వస్తే ఏమవుతుంది, స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని ఎలాగైతే యథా ఏ విధంగా అయితే విడిచిపెట్టేస్తున్నామో తదా ఈ స్వప్నం అనేటువంటి జగత్తుని, ఆ స్వప్నంలో ఎలాగైతే దృశ్య ప్రపంచాన్ని, అనుభవాన్ని ఎలా వదిలిపెడుతున్నామో, ఇగో ఈ కళ అనేటువంటి ఈ ప్రపంచంలో విషయాలు కూడా అంతే. దీనికోసం ఎందుకు ఇంతరా తాపత్రయపడడం, ఏడవడం, మాటలు పట్టించుకోవడం? మన ధర్మం ప్రకారం మనం నడుచుకుంటే చాలు. అందుకని స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అయం వ్యర్థో బాహ్య, బాహ్యమైనటువంటిది అంతది కూడా ఇదంతా కూడా వ్యర్థమే. అయం వ్యర్థో బాహ్య కోపి నభవతి, ఏది కూడా ఉండేది కాదు, ఉండబడేటువంటిది కాదు, ఉన్నది నీవే. ఇది ఆ మంత్రం మనకి తెలియచేస్తోంది. అటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుని ఎవరైతే దాన్ని అనుభవిస్తామో అప్పుడు తానేమవుతున్నాడు, అంత ఒక్క బట్టవైలేరా, ఈ బొమ్మలన్నీ ఆడిస్తున్నాడు కాని ఆయన, అది మన మనసుని ఎంతవరకు దాన్ని పికప్ చేస్తోంది, దాన్ని పట్టించుకుంటుంది. ఇంకా దీనికి ప్రపంచ దృష్టి ఉన్నదా లేకపోతే పరమాత్మ దృష్టినా, ఎప్పటికప్పుడు మనం శోధించుకోవాలి మన జీవితంలో. శోధించుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం చేసుకోవాలి, మన జీవితాన్ని పునీతం చేసుకోవాలి. అప్పుడు సమర్థులైనటువంటి గురుదేవుల అనుగ్రహానికి మనం ఎప్పటికీ పాత్రులమే. డైరెక్ట్ కనెక్షన్ అయి ఇండైరెక్ట్ లేదు. ఇంకా మన ఆకలి తీసే జ్ఞానక్షీరాలను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాం, జ్ఞానమైనటువంటి భావాలను ఆర్జించుకుంటూనే ఉంటాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.